ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदामयं ददाति स्वपदान्तिकं वांशाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौड़ भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। मुखं करोति वाचारं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वन्दे श्रीगुरुं नीनतारिणां। गतसारि मनं ई వైకుంఠానికి చేరేటువంటి మార్గం గురించి మనం భగవద్గీత ఉపోద్ఘాతంలో ప్రభుపాదుల వారు రాసినటువంటి విషయాలు చెప్పుకున్నాం. తర్వాత మరి కొన్ని ప్రశ్నల ఆన్సర్లో అలా ముందుకు ఎక్కడికో వెళ్ళిపోయాము. సో ఈరోజు ఆ సెక్షన్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి నేను ఈరోజు ఉపదేశామృతం ముందు క్లాస్కి స్టార్ట్ చేశాను. సో నేను నెక్స్ట్ క్లాస్కి ఉపదేశామృతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎలాంటి అవాంతరాలు లేకపోయినట్లేదు. నిన్నెవరు ఏమనట్లేదు. మధ్య మధ్యలో డౌట్స్ వస్తే అడగచ్చు, ఏం పర్వాలేదు. అంటే నేను ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఆల్రెడీ మీకు కన్వే చేసేసాను. ఇంకొన్ని కొన్ని ఉన్నాయి ఆస్పెక్ట్స్, అవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఉపోద్ఘాత మనకి నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళచ్చు. ముఖ్యంగా భగవంతుడి యొక్క ధామం వైకుంఠ ధామానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత ప్రభుపాదులు వారు మనకి ఉపోద్ఘాతం రాస్తున్నది ఏమిటి? నిర్మాణ మోహ నిర్మాణము. నిర్మాణము అంటే ఎలాంటి మానము లేకుండా ఉండటం. ఎలాంటి మానము అంటే ఎలాంటి అహంకారము లేకుండా ఉండడం, అంటే అత్యంత వినమ్రత కలిగి ఉండడం. దీనికి కావాల్సినటువంటి మొట్టమొదటి అర్హత వినమ్రత. లేకపోతే వైకుంఠానికి వెళ్ళడానికి వినమ్రత లేకపోవడానికి ఏమిటండి సంబంధం అని ఎవరైనా అడిగితే ఇదే సంబంధం. ఏమిటి? వినమ్రత లేకపోవడం వల్ల ఇతరులని మనం తప్పుగా ఆలోచించే అవకాశం ఉన్నది. వారి ఎడల మనం ద్వేషభావన కలిగే అవకాశం ఉన్నది. ద్వేషభావన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వైకుంఠంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. వైకుంఠంలో అలాంటి వారికి చోటు లేదు, స్థానం లేదు. కొద్దిగానే ద్వేషం ఉంటే అక్కడ స్కానింగ్ చేసి వెనక్కి పంపించేస్తారు. మీకు ఎయిర్పోర్ట్లో బ్యాగులు స్కాన్ చేస్తారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ స్కాన్ చేస్తారు. ముఖ్యంగా ప్యాసింజర్ తనతో పాటు తీసుకెళ్లాల్సినటువంటి బ్యాగ్స్ అన్ని స్కాన్ చేస్తారు. లగేజ్ బ్యాగులు అంటే అవి స్కాన్ చేస్తారు, బట్ అవి కింద ఎక్కడో పెడతారు. బట్ చేతితో తీసుకెళ్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్కాన్ చేస్తారు. అందులో ఏమైనా సరే మండే పదార్థాలు ఉన్నా, లేకపోతే వేరే లిక్విడ్స్ ఉన్నా, లేకపోతే గన్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా వెంటనే వాటిని తీసేసుకుంటారు, బ్యాన్ చేస్తారు. సో అట్లే విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే కామము, క్రోధము, లోభము ఇలాంటి పరికరాల కోసం చూస్తూ ఉంటాను అనమాట. ఏమైనా కనబడి అంటే బాబు వెనక్కిళ్ళు అన్నీ కూడా పూర్తి చేసుకుని రా, అప్పుడు నేను పంపిస్తారని చెప్పేసి. సో ఈ వినమ్రత ఏం చేస్తుంది అంటే పూర్తిగా ఎవరి ఎడలా ద్వేషభావం కలగకుండా అందరి ఎడలా సేవాభావన కలిగే విధంగా ఉంటేనే వినమ్రత మనకు ఉంటుంది. వినమ్రతకి సేవాభావనకి రెండింటికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉన్నది. వినమ్రత లేనటువంటి వాడు సేవాభావన కలిగి ఉండలేడు. అందువల్ల అందుకేమన్నారు, మొట్టమొదటి అర్హత నిర్మాణము. ఎలాంటి మానము లేకుండా ఉండడం అంటే సర్వజీవుల ఎడల కరుణ కలిగి ఉండి సర్వజీవుల ఎడల సేవాభావన కలిగి ఉన్నటువంటి వాడే వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంది. సర్వజీవుల్ని నేను కృపాభావనతో సేవాభావనతో ఎలా చూడగలుగుతాను? ఎందుకంటే సర్వజీవులు భగవంతుని ఎడల భగవంతుని యొక్క అంశాలు కాబట్టి, భగవంతుడు నా యొక్క ఆరాధ్య దైవం కాబట్టి, అలాంటి ఆరాధ్య దైవానికి చెందినటువంటి ప్రతిజీవిని ప్రేమించడం నా యొక్క బాధ్యత ధర్మం. అందువల్ల ప్రతిజీవిని భగవంతుని యొక్క దృష్టితో చూడగలిగితే మనం వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత నిర్మాణ మోహం నుంచి బయటపడాలి. మోహం అంటే ఏమిటి? మోహం ఈ ప్రపంచాల్లో మనకి బంధించేటువంటి మోహం ఏమిటంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలుసుకోలేకపోయే మోహం. నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్ వనయోస్ తత్వదర్శిభి వనయోస్ తత్వదర్శిభి బి ప్రజెంట్ హియర్ వనయోస్ తత్వదర్శిభి. ఎవరైతే తత్వదర్శి అని ఎవరిని అంటారు? సత్కి అసత్కి తేడా తెలియగలిగినటువంటి వాడే తత్వదర్శిభి. ఉభయోరపి దృష్టోంతస్ వనయోర్ తత్వదర్శిభి. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క తేడా తెలుస్తుందో, సత్తుకి అసత్తుకి మధ్య తేడా తెలిసినటువంటి వాడు ఎప్పుడు కూడా మోహానికి గురి కాడు. అందువల్ల ఇది ఇంకొక అర్హత వైకుంఠధామానికి వెళ్ళడానికి. నిర్మాణ మోహ జిత సంగ దోష. ఇక సంఘ దోషము నుంచి బయటపడాలి. సంఘ దోషం అని అంటే అన్వాంటెడ్ అసోసియేషన్. అన్వాంటెడ్ అసోసియేషన్ అంటే అనవసరమైనటువంటి సాంగత్యం లేదా దుస్సాంగత్యం లేదా అసత్సాంగత్యం. ఈ అసత్సాంగత్యం నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే వైష్ణవ ధర్మాన్ని మనం పాటించాలి అని అంటే తప్పనిసరిగా అసత్సాంగత్యం నుంచి బయటపడాలి. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సూచన మనందరికీ కూడా అసత్సంగ త్యాగహి వైష్ణవాచార. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అసత్సాంగత్యం ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది? లాస్ట్ టైం చెప్పుకున్నాం గుర్తుందా? ఏది అన్నిటికంటే ముఖ్యమైన అసత్సాంగత్యం? పండురంగ మనస్సు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అసత్సాంగతి. మనస్సు ఏం చేస్తుంది? మనస్సు చేసే రెండు ముఖ్యమైనటువంటి చెడ్డ పనులు మూడు అనుకోవచ్చు. మనస్సు మూడు రకాలైనటువంటి చెడ్డ పనులు చేస్తుంది. అది ఆలోచన అనుభూతి అవన్నీ ఆత్మ యొక్క సింప్టమ్స్ స్వభావాలు. నేను మనసు గురించి మాట్లాడుతున్నాను. మనసు చేసే మూడు చెత్త పనులు ఎవరైనా చెప్పగలరా? ఓకే, డామినేట్స్ ఇంటెలిజెన్స్, బట్ ఇన్ వాట్ వే ఇట్ డామినేట్స్ ఇంటెలిజెన్స్? ఏం చేస్తూ డామినేట్ చేస్తుంది? విషయ వాసనల వైపు పరిగెత్తు ఉంటుంది, అవునా? ధ్యాయతే విషయాన్ పుంశః. సో విషయాల వైపు అంటే భౌతిక విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది మనస్సు. ధ్యాయతే విషయాన్ పుంశ. దానివల్ల మిగిలిన చెడ్డ పనులన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. సంగస్తే శుభజాయితే సంగ సంజాయితే కామ, కామాత్ క్రోధోభుజాయితే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇన్ని జరుగుతాయి అనర్థాలు. సో మైండ్ మనల్ని డిగ్రేడ్ చేయడానికి చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఏమిటది? భౌతిక విషయాల ఎడల ఆలోచన కలిగి ఉండడం. ఇది దీనికి విరుగుడు ఏమిటి? భౌతిక విషయాల ఎడల ఆలోచన కలిగి ఉండాలి అని అంటే మనస్సును అదుపు చేయాలంటే ఏం చేయాలి? భౌతిక విషయాల ఎడల ఆలోచన కలిగి ఉండకుండా ఉండాలంటే అంటే భగవంతుని యొక్క గొప్పతనం మనం మనస్సుతో భగవంతుని కీర్తించాలి. భజోరే మన శ్రీనందనందన. మనస్సుతో భగవంతుని కీర్తించాలి. మనస్సుతో భగవంతుని కీర్తించాలి అని అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గొప్ప భక్తుల దగ్గర నుంచి వింటే మనస్సు భగవంతుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఇది దీనికి విరుగుడు. అసత్సాంగత్యం ఇది, ఆ అసత్సాంగత్యానికి విరుగుడు ఇది నేను చెప్తూ ఉన్నాను. అర్థమవుతుంది కదా? ఎందుకు అసత్సాంగత్యం గురించి మాట్లాడుకుంటున్నాం? వైకుంఠకి వెళ్ళడానికి ఇదొక అవరోధం. నిర్మాణ మోహ జితసంగ దోష. మనసు చేసే ఇప్పుడు ఒక చెడ్డ పని చెప్పాను, దానికి విరుగుడు చెప్పాను. మనసు చేసే ఇంకో చెడ్డ పని ఇతరుల్లో తప్పులు చూడటం, అది మనసు చేసే ఇంకొక చెడ్డ పని. ఫైండ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఇతరుల్లో తప్పులు చూడడం అనే అలవాటుని మనం మానుకోవాలి. దానికి విరుగుడుగా ఇంకోటి చేయాలి. అప్పుడే ఇది ఆగుతుంది. మంచి లక్షణాలు చూసేంత శక్తి మనకు లేకపోవచ్చు. బట్ ఒకటి చేయొచ్చు, భగవద్గీతలో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, మనస్సుని మనస్సుకున్న ఆస్టెరిటీ ఒకటి ఉంది. ఏమిటిది? టు థింక్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, అంటే ఇతరుల యొక్క శ్రేయస్ గురించి ఎప్పుడు ఆలోచన చేయడం ద్వారా ఏం చేస్తాం, తప్పులు చూడకుండా ఉండేటువంటిది ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. సో ఇది దీనికి విరుగుడు అనమాట. సో ఎంతసేపు స్వవిముక్తి కాముడిలాగా ప్రవర్తించకుండా, స్వవిముక్తి కాముడిని అంటే ఎవరు, కేవలం నా విముక్తి కోసమే నేను ప్రయత్నం చేస్తాను, పక్కవాడు ఏమైనా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు అనేటువంటి వాడు భక్తుడు కాడు. భక్తుడెవడు? పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేనటువంటి వాడే భక్తుడు. కాబట్టి ఆ మనస్సుకి మనం ఈ రకంగా బుద్ధి చెప్పవచ్చు, ఏ రకంగా ఇతరుల యొక్క శ్రేయస్సు ఆలోచించడం ద్వారా వారిలో తప్పుడు ఆలోచనలను కలిగి ఉండకుండా, చెడు లక్షణాలను చూడకుండా ఉండే విధంగా మనం ఆపు చేయొచ్చు మనస్సు. అది రెండవది. మూడవది, మనసు ఇంకా చేసే మూడో ఒక పని, చెత్త పని ఏమిటది? స్పెక్యులేషన్, దాన్ని ఏమంటారు? మానసిక కల్పన. మానసిక కల్పనకు విరుగుడు ఏముంటు తెలుసా? ఎవరైనా చెప్పగలరా మానసిక కల్పనకు విరుగుడు? దాన్ని కూడా కల్ప, దాన్ని కూడా మనం స్పెక్యులేట్ చేయొచ్చు, ఏం చేసినా స్పెక్యులేట్ చేయొచ్చు. కాబట్టి మానసిక కల్పనకు ఒకటే విరుగుడు ఉంది, టు యాక్సెప్ట్ అథారిటీ. మానసిక కల్పనకి విరుగుడు ఏమిటి? ఒక ప్రామాణిక వ్యక్తిని ఆశ్రయించడం. ఈ రకంగా మానసిక కల్పన అనేటువంటిది దూరం అవుతుంది. మైండ్ ప్లే చేస్తే ఆ ట్రిక్స్ అన్నీ కూడా ఆ వ్యక్తి దగ్గర ఆగిపోతాయి అన్నమాట. మైండ్ ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని చాలా రకాలుగా స్పెక్యులేట్ చేస్తుంది. అప్పుడు అథారిటీ వచ్చి మనస్సుని ఒక ముట్టుగా వేస్తాను, వేస్తే మనస్సు కంట్రోల్ చేయబడుతుంది. సో ఈ మూడు కూడాను అసత్సాంగత్యం నుంచి బయటపడడానికి, మానసిక అసత్సాంగత్యం నుంచి బయటపడడానికి ఉన్న ముఖ్యమైనటువంటి మార్గాలు. ఒకటి, భౌతిక విషయాల వైపు ఆలోచన చేయకుండా కృష్ణుని యొక్క కీర్తిని ఆలోచించడం. రెండవది, ఇతరులు తప్పులు చూడకుండా ఇతరుల యొక్క శ్రేయస్సు ఆలోచించడం. మూడవది, కల్పన చేయకుండా ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తిని అథారిటీగా స్వీకరించడం, అంటే గురు సాధు శాస్త్ర, ముఖ్యంగా గురువు. ఈ రకంగా ఈ సంఘ దోషం నుంచి బయటపడవచ్చు. సో నిర్మాణ మోహ జిత సంఘ దోష, ఇక నుంచి అవన్నీ కూడా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ సుఖదుఃఖ సంజ్ఞర్ ఆధ్యాత్మ నిర్మాణ మోహ జిత సంఘ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వై విముక్తై సుఖదుఖ సంజ్ఞ. ద్వంద్వాల నుంచి విడిపడి, ద్వంద్వాల నుంచి విడిపడడం అంటే ఏమిటంటే, ఏ రకంగా ద్వంద్వాల నుంచి విడిపడవచ్చు? అసలు ద్వంద్వం అంటే ఏమిటి? ద్వంద్వానికి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. ఎవరు? మనం రిఫరెన్స్ పాయింట్. నాకు ఇది నచ్చింది, అది నచ్చలేదు, ద్వంద్వం. ఇది నాకు ఇష్టమైంది, అది ఇష్టం లేనిది. ఇది నేను చేస్తాను, అది చేయను. రాగ ద్వేష, రాగ ద్వేష, రాగ ద్వేష, దిస్ ఈస్ కాల్డ్ ద్వంద్వ. ద్వంద్వైర్ విముక్తైర్, మరి ఈ ద్వంద్వాల నుంచి విముక్తి కలుగుతుంది ఎప్పుడు? ఎప్పుడు ద్వంద్వాల నుంచి బయటపడతాం? ద్వంద్వాల్ని మనం ఆపలేం, ఎందుకంటే ప్రపంచం అంతా ఒకలా కనబడదు. ఇది వైట్, అది బ్లాక్, ఇది గోడ, ఇది ఫ్లోరు. ఎక్కడి నుంచి బయటపడతావయ్యా? ద్వంద్వాల నుంచి బయటపడే అవకాశం లేదుగా. చూస్తూనే ఉన్నాం కదా ద్వంద్వాలు, పరస్పర విరుద్ధమైనటువంటి చూస్తూనే ఉన్నాం. మరి ఇటు నుంచి బయటపడడం ఎట్లా? ద్వంద్వై విముక్తే చేయాలి మనం. చేయకపోతే ఎక్కడికి వెళ్ళాం? వైకుంఠానికి వెళ్ళలేవు. ద్వంద్వాల్ని సహించాలా? ఎస్, ద్వంద్వాల్ని సహించాలి. కానీ అంతకంటే మార్గం ఉంటుంది. సహించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సహించాలి, కరెక్టే, ద్వంద్వాలని సహించాలి, బట్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఉన్నంత శక్తి, తపశక్తి, మనం తపశక్తి రావచ్చు, బట్ మన దగ్గర ఉన్న తపశక్తి సరిపోదు. మన దగ్గర ఉన్న మానసిక శక్తి సరిపోదు అనమాట ద్వంద్వాలని సహించడానికి. కాబట్టి అసలు ద్వంద్వమే ఎలా వస్తుందో ముందు అర్థం చేసుకుంటే దీని నుంచి బయటపడడం ఎట్లా తెలుస్తుంది? ద్వంద్వం ఎలా వస్తుంది అంటున్నాను నేను, నీకు రిఫరెన్స్ పాయింట్ ఏంటి? ద్వంద్వానికి రిఫరెన్స్ పాయింట్ ఏంటి అని చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డోంట్ స్లీప్ ఇన్ ద క్లాస్, పే అటెన్షన్. ద్వంద్వానికి రిఫరెన్స్ పాయింట్ ఏంటి? నేను అన్నీ నా రిఫరెన్స్ పాయింట్తోనే చూస్తాను. నాకు ఇది నచ్చింది, అది నచ్చలేదు, నాకు ఇది కావాలి, అది వద్దు. సో ప్రతిదానికి రిఫరెన్స్ పాయింట్ నేనే కాబట్టి నా ఇష్ట అయిష్టాలే ద్వంద్వాలు, అంతే కదా. ద్వంద్వాలు అంటే ఏమిటయ్యా? నా ఇష్ట అయిష్టాలు. మరి ఈ నా ఇష్ట ఇష్టాలు అనేటువంటి దాని నుంచి, అనే ద్వంద్వాల నుంచి బయటపడాలంటే శాస్త్రం ఏముంటుంది? కృష్ణుని యొక్క ఇష్ట ఇష్టాలని తెలుసుకొని దానికి అనుగుణంగా వర్తిస్తే నీ ఇష్ట ఇష్టాలు అనేటువంటి ద్వంద్వం నుంచి నువ్వు బయటపడతావు. సింపుల్. సో రిఫరెన్స్ పాయింట్గా నిన్ను బదులుగా ఎవరిని పెట్టుకోమన్నారు? కృష్ణుని పెట్టుకో. ఓ, కృష్ణునికి ఇది ఇష్టం, ఇది చేస్తా, కృష్ణునికి ఇది ఇష్టం లేదు, ఇది చేయను. అంటే నువ్వు ద్వంద్వాలతో డీల్ చేస్తున్నావు, బట్ దాని ఎఫెక్ట్ నీ మీద పడట్లా. చూసారా ఎంత బాగుంది? సింపుల్ కదా. సింపుల్ అంటే నా ఉద్దేశం ఇంతకంటే ఈజీ మెథడ్ లేదు. నీకు నీ శక్తితో ఈ ద్వంద్వాలతో పోరాడుతూ ఉంటే అది, ఇట్ ఈస్ ఎండ్లెస్ స్ట్రగుల్, ఎండ్లెస్ గేమ్, ఎండ్లెస్ స్ట్రగుల్. ఎప్పటికీ పోరాడుతూ పోరాడుతూ చావాల్సిందే. సో దాని బదులుగా ద్వంద్వాలు అనేటువంటివి, ద్వంద్వాలను చూడడం మన యొక్క నేచర్ కాబట్టి మనని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకోకుండా ఎవరిని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకుంటూ చూడొచ్చు? కృష్ణుని రిఫరెన్స్ పాయింట్ పెట్టుకుంటూ చూడొచ్చు. సో ఈ రకంగా ద్వంద్వే విముక్తి అయ్యారు. ఎలాంటి ద్వంద్వాలు? సుఖ దుఃఖ సంజ్ఞ, సుఖ దుఃఖాలు లాంటివంటి ద్వంద్వాలు. నాకు సుఖం ఏమిటి? ఇంతకుముందు నా సుఖం ఏమిటి? ఇంద్రియ భోగం నా సుఖం. ఇంద్రియ భోగ లభ్యత నా సుఖం. ఇంద్రియ భోగం లభ్యం కాకపోతే అది నా దుఃఖం. కానీ ఇప్పుడు కృష్ణుని సెంటర్ పాయింట్గా పెట్టుకుంటే కృష్ణునికి ఆనందపరిచేదే కృష్ణ ఆనందమే నా ఆనందం, కృష్ణుని దుఃఖమే నా దుఃఖం. సో ఈ రకంగా ద్వంద్వాల నుంచి విముక్తులను అవే అవకాశం ఉన్నది. ద్వంద్వై విముక్తైర్ సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి ఆమూఢం పదం అవ్యయం తత్. సో ఈ రకంగా గచ్చంతి, గచ్చంతి అని అంటే నువ్వు చేరుకుంటావు ఎక్కడికి? పదం అవ్యయం, అవ్యయ పదం అని. ఎందుకన్నారు అవ్యయ పదం అని? పరంపదం అన్నారు లేదా అవ్యయ పదం అన్నారు? అంటే అక్కడ ఏది కూడా నశించిపోదు కాబట్టి, వ్యయము కాదు కాబట్టి దాన్ని అవ్యయం అని అన్నారు. అక్కడ ఏది కూడా నశించిపోదు, ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోయేటువంటిది భగవంతుని ధామం. సో ఈ రకంగా నిర్మాణమోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్తి కామ ద్వంద్వైర్ విముక్తైర్ సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి ఆమూఢం పదం అవ్యయం తత్. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, 15వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా ప్రాక్టికల్ శ్లోకం. ప్రాక్టికల్ శ్లోకం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని మీకు అర్థమవుతుందా లేదా? ఏమిటి మీరు ఆచరించాల్సింది ఈ శ్లోకం నుంచి? ఎలా ఆచరిస్తారు? ఏం ఆచరిస్తే ఈ శ్లోకాన్ని ఆచరించినట్టు అవుతుంది చెప్పండి, ఒకసారి నెంబర్ వేసుకోండి చూద్దాం. ఏం ఆచరిస్తే ఈ శ్లోకాన్ని ఆచరించినట్టు అవుతుంది? ఎలా పెంచుకుంటాం? వినమ్రత భావాన్ని ప్రాక్టికల్గా పెంచుకునే విధానం ఏమిటి? ఇతరుల్ని సేవించడం ద్వారా, మనల్ని మనం సేవకులుగా భావించుకుని, ఎవరి సేవకులుగా? ఇతరుల సేవకులుగానా, కృష్ణుని సేవకులుగానా? కృష్ణుని సేవకులు కాబట్టి కృష్ణునికి సంబంధించిన ప్రతి ఒక్కరికి సేవ చేయడం కూడా మన ధర్మమే. కాబట్టి వినమ్రత భావం ఎలా వస్తుంది? సేవాభావం ద్వారా వినమ్రత భావం వస్తుంది, లేదు వినమ్రత భావం వల్ల సేవాభావం వస్తుంది, ఏదో ఒకటి కలిగి ఉండాలి. సో ప్రాక్టికల్ వినమ్రత భావమే సేవాభావం. అది మోహం నుంచి బయటపడేదలా? నిర్మాణ మోహ, మోహం నుంచి ఎలా బయటపడ్డాలన్నాను ప్రాక్టికల్గా? సత్తుకి అసత్తుకి మధ్య డిఫరెన్షియేట్ చేయగలగాలి. ప్రతిదానికి ఇది శాశ్వతమైనటువంటిది, దీని యొక్క ఎఫెక్ట్ శాశ్వతంగా ఉందా అశాశ్వతంగా ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి. ఫుడ్ తింటే శాశ్వతం, ప్రసాదం తింటే, ఫుడ్ తింటే అశాశ్వతం, ప్రసాదం తింటే శాశ్వతం. భగవంతుడిని గ్లోరిఫై చేస్తే శాశ్వతం, ఒక మామూలు వ్యక్తిని గ్లోరిఫై చేస్తే అశాశ్వతం. సో అలా ప్రాక్టికల్గా మనం చేసే పనుల యొక్క ఎఫెక్ట్ శాశ్వతత్వ క్రియని కలిగిస్తుందా, శాశ్వతత్వ ఫలితాన్ని కలిగిస్తుందా, శాశ్వత ఫలితాన్ని కలిగిస్తుందా, అశాశ్వత ఫలితాన్ని కలిగిస్తుందా, మన మాటలు కానీ, మన చేతలు కానీ, మన ఆలోచనలు కానీ. సో ఈ రకంగా మళ్లించుకోవాలి. ఆలోచనలు ఇంద్రియ భోగం వైపు వెళ్తున్నప్పుడు అప్పుడు మనకి అనిపించాలి, ఇంద్రియ భోగం ఏమిటిది? ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధుండేవాడు ఎవడు ఇంద్రియ భోగానికి వెళ్ళడు. ఎందుకు? ఇది కేవలం స్పర్శ ద్వారా జనితమైనటువంటిది, దీనికి ఒక ఆది అంతమైనటువంటిది ఉంటుంది కాబట్టి ఇంద్రియ భోగానికి వెళ్లాల్సిన అవసరం లేదు. బుద్ధుడే బుధుడు నతేషు రమతే బుధ, బుధుడైనటువంటి వాడు బుద్ధిమంతుడు ఎవడు కూడా వీటి వైపుకి వెళ్ళడు అని ఆలోచన చేసేటువంటి వాడు. సో ఈ రకంగా ఆలోచన చేయాలి. సో అంటే రెండో ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్, మోహం నుంచి బయటపడాలంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకుని శాశ్వతమైనటువంటి విషయాల్ని ఆలోచించాలి, ఆచరించాలి, వాటిని ప్రాపగేట్ చేయాలి. అది ప్రాక్టికల్. ఇంకేమన్నాను? అసత్సంగ, అసత్సంగ నిర్మాణ మోహ జితసంగ దోష. అసత్సంగం ఎక్కడి నుంచి ముఖ్యంగా జనితం అవుతుంది? ఎలాగూ ఈ అసత్సంగం గురించి మనకి తెలుసు. బాహ్యమైన అసత్సంగం ఎవరు? అది మనకి మీకు నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో నేను వివరంగా చెప్తాను. బాహ్యమైనటువంటి అసత్సంగం 4-5 రకాల బాహ్యమైనటువంటి అసత్సంగత్యాలు ఉన్నాయి. 1, భౌతికమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారు, వాళ్ళ సాంగత్యం విడనాడాలి. మాయావాదుల సాంగత్యం విడనాడాలి. ఎథియస్ట్స్ నాస్తికుల సాంగత్యం విడనాడాలి. స్త్రీల సాంగత్యాన్ని విడనాడాలి. స్త్రీలకు అటాచ్ అయినటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని విడనాడాలి. వీళ్ళందరి సాంగత్యం విడనాడితే అది బాహ్యమైనటువంటి అసత్సంగం. బట్టి ఈ బాహ్యమైనటువంటి అసత్సంగానికి ముందు మనం మానసిక అసత్సాంగత్యాన్ని నుంచి బయటపడితే తప్ప బాహ్యమైనటువంటి అసత్సాంగత్యాన్ని నుంచి బయటపడలేము. కాబట్టి మానసిక అసత్సాంగత్యం ఏదనుకున్నాం, దానికి 3 విషయాలు చెప్పాను కదా. భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి మనస్సుని దేని వైపు మళ్లించాలి? కృష్ణుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంలోకి మళ్లించాలి. 2, ఇతరుల్లో తప్పులు చూసే భావన కలిగినటువంటి మనస్సుని ఇతరుల యొక్క శ్రేయస్సు ఆలోచించే విధంగా మరల్చుకోవాలి. 3, మానసిక కల్పన అనేటువంటి దాన్ని ఏ రకంగా మళ్లించుకోవాలి? దాన్ని ఒక ఆశ్రయాన్ని పొంది, ఒక శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయాన్ని పొందడం ద్వారా ఈ కల్పనా భావం నుంచి బయటపడాలి. ఇవన్నీ ప్రాక్టికల్. సో ఇవన్నీ వైకుంఠకి వెళ్ళడానికి ప్రాక్టికల్ మార్గాలు. ఇవి మీకు ప్రాక్టికల్ కనిపిస్తున్నాయా? ఇంప్రాక్టికల్ కనిపిస్తున్నాయి. ఇందులో ఇలా లేదు, బట్ ఆ శ్లోకంలో అలా లేదు, బట్ శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఇది. తర్వాత ఏమన్నారు? ద్వంద్వై విముక్తయర్ సుఖ దుఃఖ సంజ్ఞయ. సో ద్వంద్వాల నుంచి విడిపడాలంటే ఏమనుకున్నాం మనం? ద్వంద్వాలు అనేటువంటివి మన యొక్క ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా ఉండేటువంటివి ద్వంద్వాలు. కాబట్టి మన ఇష్ట ఇష్టాల మేరకు ప్రవర్తించకుండా కృష్ణుని ఇష్ట ఇష్టాలు తెలుసుకుని దానికి అనుగుణంగా వర్తించినట్లయితే ద్వంద్వాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. అప్పుడు గచ్చంతి ఆ మూఢం అపదం అది అనుకుంటుంది. ఈ శ్లోకము, ఈ శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ శ్లోక? ప్రాక్టికల్ క్వశ్చన్స్. అంత క్లియర్ అయితే వైకుంఠానికి అందరం రెడీ అన్నమాట. గుడ్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ శ్లోక ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్? ఆమె తులసీనారాయణ క్లియర్ బ్రహ్మానంద, ఇది నీ తప్పులేదు, నేను అడిగాను కాబట్టి నేను ఎవరు అడగరు. ఎస్ తులసీనారాయణ. అందరూ చేసిన వాళ్ళే, ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువ మహారాజ్, అంబరీష్ మహారాజ్, యుధిష్ఠిర మహారాజ్, పాండవాస్, ఆల్ దీస్ పీపుల్ హావ్ డన్ దిస్. ఆల్ దీస్ పీపుల్ హావ్ డన్ దిస్. మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ ఆ స్థాయిలోనే ఉండాలి. మనకు వాళ్ళ ఎగ్జాంపుల్ లేకుండా టామ్, డిక్ అండ్ హ్యారీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కిందకు దిగిపోతాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఎగ్జాంపుల్స్నే మనం పట్టుకోవాలి. ప్రతి రాయబడదు కదా నాయన, ఎవరి చరిత్ర రాయబడుతుంది? గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్రే రాయబడుతుంది. ఆ చరిత్రను ఫాలో అయ్యి, వాళ్ళ సూచనలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడాను వైకుంఠానికి వెళ్ళారు. ఎంతోమంది బహవో జ్ఞాన తపస పూతామద్భావమాగత, ఈ శ్లోకం ఉంది తెలుసా భగవద్గీతలో? బహవో జ్ఞాన తపస పూతామద్భావమాగత. ఈ యొక్క పంథని, ఈ యొక్క మార్గాన్ని ఎంతోమంది అవలంబించి నా యొక్క భావాన్ని చేరుకున్నారని కృష్ణుడే చెప్తున్నాడు. బహవో జ్ఞాన తపస ఏక నై ఏక కాదు, బహవో బహు బహుమంది ఈ యొక్క మార్గాన్ని అవలంబించి నా యొక్క పూతామద్భావమాగద కృష్ణుని చెప్తున్నాడు. కృష్ణుని నమ్మాలి మనం. ఈ మార్గాన్ని ఎవరెవరైతే అవలంబించారో వాళ్ళందరూ కూడా భగవద్ధామాన్ని చేరుకున్నారు. ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎస్ నందన, రైట్. రెండు ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నాకు శరీరం తట్టుకోలేకపోతుందని చేస్తున్నావా, లేదా శరీరానికి ఏ రకమైన డిసీజ్ రాకుండా రక్షించుకొని కృష్ణునికి సేవ చేయడం కోసం చేస్తున్నావు అనేటువంటిది భావం. అప్పుడు ఒకటే, నువ్వు హాట్ వాటర్ స్నానం చేసుకునేది కృష్ణుని ప్లీజ్ చేయడానికి కోసమే, కృష్ణుని సేవ కోసం, శరీరాన్ని సిద్ధం చేసుకోవడం కోసమే. ఫ్యాన్ వేసుకునేది కూడాను నిద్రపట్టి సరిగ్గా నిద్రపట్టకపోతే మళ్ళీ రేపు పొద్దున్న లేవలేను కాబట్టి, అంటే జస్టిఫై చేసుకోవడం వేరు, నిజంగా ఆ భావాన్ని కలిగి ఉండడం. అలాంటి ప్రతిదానికి ఇంద్రియ తృప్తికి జస్టిఫై చేసుకుంటూ పోవచ్చు. శరీరం బాగుండాలి కాబట్టి రెండు బదులు ఐదు గులాబ్ జాములు తీసుకుంటాను, లేకపోతే ఇంకోటి. ఇది జస్టిఫై చేసుకోవడం వేరు. జస్టిఫై ఇంద్రియ తృప్తిని జస్టిఫై చేసుకోవడం వేరు, ఇంద్రియ తృప్తిని కేవలం భగవంతుని యొక్క సేవ కోసం వినియోగించుకోవడం వేరు. ఇప్పుడు బాడీకి మినిమం నీడ్స్ ఉంటాయి అలా అనుకుంటే, యాక్చువల్గా ఆత్మ పూర్తిగా ఆత్మభావ స్థితిలో ఉండేటువంటి వాడికి అసలు బాడీ నీడ్స్ ఏం అక్కర్లేదు. నువ్వు పడుకో అక్కర్లేదు, తినక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అలా ఉండగలవా? ఉండలేం కదా. వీఆర్ అటాచ్డ్ టు బాడీ, బట్ బాడీని మాత్రం మనం దేనికి ఉపయోగించాలి? కృష్ణుని యొక్క సేవకు ఉపయోగించాలి. ఋషికేశ ఋషికేన సేవనం భక్తి రుచి. వీఆర్ వెరీ ఫాలన్, వీఆర్ వెరీ అటాచ్డ్ టు బాడీ, వాట్ కెన్ బి డన్? బట్ లెట్ అస్ యూజ్ దిస్ బాడీ ఇన్ కృష్ణస్ సర్వీస్. సో దానికోసం ఏమైనా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఏమైనా మనం తీసుకునేటువంటి ఉంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంతకుముందు రూప గోస్వామి, సనాతన గోస్వామి అంటే మహామహాభక్తులు, వాళ్ళు రోజుకి శీతాకాలంలో కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించి రోజుకు ఒక చెట్టు కింద బృందావనం లాంటి శీతల ప్రదేశంలో ఉష్ణ ప్రదేశంలో వాళ్ళు నివసించారు. మనం ఇప్పుడు అలా మనకి అలా మనం చేసే అవకాశం లేదు కదా. మనం స్వెటర్లు వేసుకుంటాం, ఫుల్గా బట్టలు వేసుకుంటాం, మంచిగా దోమలు రాని గదిలో పడుకుంటాం, ఒకవేళ దోమలు వస్తే ఆలోటు పెట్టుకుంటాం, ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఓకే, పర్పస్ ఏమిటనేటువంటిది తెలియాలి. లేదా ఒక ఇది ఆశ్రమంలో ఉండే ఒక డివోటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక బయట ఉండేటువంటి భక్తుడు తను ఉద్యోగం చేయవచ్చు లేదా సంసారం చేయవచ్చు, బట్ వీటన్నిటికీ పర్పస్ క్లియర్గా ఉండాలి అతనికి. నా ఉద్యోగ ధర్మం, నేను కేవలం డబ్బు సంపాదించడానికి ఆఫీస్కి వెళ్తున్నానా, లేదా భగవంతుడి యొక్క ప్రతినిధిగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక నలుగురిని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తానా, లేదా నేను సంపాదించిన ధనంతో కృష్ణునికి నేను సేవ చేస్తానా, ఈ రకంగా ఆలోచన చేయాలి. నేను పుట్టించేటువంటి పిల్లల ద్వారా నేను ఒక కుటుంబాన్ని, భౌతిక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నానా, లేదా కృష్ణుని కుటుంబాన్ని పెంచే విధంగా, కృష్ణుని యొక్క కీర్తి పెంచే విధంగా పిల్లల్ని ఉపయోగించడానికి నేను సంసారం చేస్తున్నాను. ఇదంతా భావన బట్టి ఆధారపడి ఉంటుంది, పూర్తిగా భావన బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు భావగ్రాహి జనార్దన. ఆయన నువ్వు చేసే యాక్టివిటీస్ కంటే ఎక్కువగా చూసేటువంటిది, యాక్టివిటీస్ కంటే చూసేటువంటిది కేవలం భావం. మేక్ సెన్స్? నెక్స్ట్, యువర్ హ్యాండ్ ఇస్ రిజన్. బ్రహ్మానంద ఏమిటి, ఎగిరిపోయిందా మధ్యలో? ఎగిరిపోయింది, ఏమి గుర్తులేదు. అవును, ఆల్కహాల్ తీసుకుంటేనే యాక్టివ్గా ఉంటారని రూల్ ఎక్కడా లేదు యాక్చువల్గా. అంటే అలా అయితే ఆ శీతల ప్రదేశాల్లో ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నారు. ఇది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఆల్కహాల్ వల్లే ఆనందంగా ఆల్కహాల్ తీసుకుంటేనే నేను కొద్దిగా ఆరోగ్యంగా ఉంటానని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి మనం వేరే మార్గం చూపించాం అనుకోండి, ఇది తీసుకోకుండా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని వేరే మార్గం చూపిస్తే వాళ్ళు దానికి సిద్ధం అవుతారు. నేను తీసుకుంటున్నాను కాబట్టి యూనివర్సల్ ప్రిన్సిపల్, అందరూ ఆల్కహాల్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలరని చెప్పడానికి వెళ్ళేది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒక రకమైనటువంటి భావం నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాళ్ళకి భగవంతుడి గురించి, ఈ నియమాల గురించి తెలియదు కాబట్టి ఈజీగా ఉన్నవే వాళ్ళు ఎంచుకుంటారు. ఈజీగా ఉన్నవే ఏంటి? ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకుంటే కొద్దిగా బాడీ వామప్ ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వామప్గా బాడీ ఉంటుంది, మైండ్ చెడిపోద్ది. మరి దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఎవరు భరిస్తారు? అది ఆలోచించరే. కాబట్టి మైండ్ చెడిపోకుండా దానికి మళ్ళీ మళ్ళీ అలవాటు అవ్వని అలాంటి ఆల్కహాల్ ఏదైనా ఉంటే తీసుకుందాం. ఆ ఆల్కహాల్ పేరేం పేరు? కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అనే ఆల్కహాల్ చాలా గొప్ప ఆల్కహాల్, కృష్ణ ప్రసాదం, రైట్? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మందును కూడా కృష్ణుడికి అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తా ఉంటారు. మానవుడికి వెర్రి ఇంతంత కాదు నాయన, చాలా ఉన్నది వెర్రి. వాడు ఏదైనా చేయాలనుకుంటే కృష్ణుని కూడా కలిపేసుకుంటాడు అనమాట చేయడానికి. సో ఈ రకంగా అందుకే మనకి గురువు సాధు శాస్త్రం ఆధారం మనకి. ఎందుకంటే ఈ వెర్రితో డీల్ చేయాలంటే సాధారణ నేను ఇంటెలిజెన్స్ సరిపోదు అనమాట. కాబట్టి గురు సాధు శాస్త్ర ఇంటెలిజెన్సే సరిపోతుంది. ఇదర్ క్లియర్? అలాంటి వేషాలు వేయడానికి కుదరదు, ఇంకో మార్గం ఉంటుంది, ఆ మార్గం పాటించాల్సిందే. అవును. సో ప్రశ్న లేకపోతే కామెంటా మీరు చేస్తుంది? ఆల్కహాల్ తీసుకుంటే మాయవాదం వేరు, మాయకి ప్రభావితుడవడం వేరు. ఎస్, మాయకి ప్రభావితుడైన వైన వాడిని కూడా మాయావాదిని అంటారు అనుకోండి. బట్ జనరల్గా మనం మాట్లాడేటప్పుడు మాయావాది అని అంటే ఎవరిని మనం రిఫర్ చేస్తాం? ఎవరైతే బ్రహ్మములో ఐక్యం అవ్వాలని, బ్రహ్మానికి మించినటువంటి ఇంకొక గొప్ప సత్యం లేదని చెప్పేటువంటి వాడే మాయవాది. లేదా భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని స్వీకరించినటువంటి వాడు, అది కూడా భౌతికంగా భావించేటువంటి వాడే మాయవాది. కాబట్టి వాళ్ళు మాయవాదులు. మాయకి ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా మాయవాదులు ఒక రకంగా చెప్తారు. ఆల్కహాల్ తీసుకునేటువంటి వాడు కూడా మాయవాది. బట్ మనం మాయవాది అనే పదం వాడతాం దీన్ని ఉద్దేశిస్తే. వాళ్ళని భౌతికవాదులు అనొచ్చు. నెక్స్ట్ ఇంకా. సో వైకుంఠానికి అందరూ రెడీ వెళ్ళటానికి, ప్రాక్టికల్గా వెళ్ళటానికి. ప్రాక్టికల్గా పాటించవచ్చు, వినయాన్ని పాటించవచ్చు, వినమ్రతను పాటించవచ్చు. అనవసరమైనటువంటి మానత మానం ఎంతో చెడు చేస్తుంది, చాలా చెడు చేస్తుంది. ఈ ఒక్కటి కనుక మీరు కనుక తర్ఫీదు పొందారనుకో దీంట్లో ఒక స్థాయికి వస్తే జీవితం చాలా సరళం అయిపోతుంది. ఎవరు మిమ్మల్ని ఏమి అనరు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్నవి ఎవరేమన్నా కూడా మీరు అంతగా పట్టించుకొని డిస్టర్బ్ అవ్వకుండా చాలా హ్యాపీగా కృష్ణ కాన్షియస్నెస్లో ముందుకెళ్లే అవకాశం. అన్నిటికంటే మనకి చెడు చేసేటువంటిది ఏమిటంటే ఈ అనవసరమైనటువంటి మానవం, ది అన్నెసెసరీ డిజైర్ టు బి గ్లోరిఫైడ్ బై అదర్స్, అన్నెసెసరీ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ బై అదర్స్ ఈజ్ ద మెయిన్ బ్లాక్ ఫర్ అవర్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. ఈజ్ ద మెయిన్ బ్లాక్ మనం తృణప్రాయమైనటువంటి వాళ్ళు, మనం అంత గొప్పవాళ్ళేం కాదు. ఎవరూ గొప్పవాళ్ళు కాదు. ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ మృత్య. ఎందుకనంటే అందరూ భగవంతుడి చేత శక్తిమంతులు చేయబడినటువంటి వారే కానీ ఒరిజినల్గా శక్తిమంతులు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. కాబట్టి బ్రహ్మ శివుడితో సహా అందరూ కూడాను కృష్ణుడిచ్చినటువంటి శక్తితోనే నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు, అందరూ కూడా సామాన్యులు. ఏకల ఈశ్వర కృష్ణ నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదనాది. సో కాబట్టి ప్రతి ఒక్కరి ధర్మం ఏమిటంటే ఆ దేవదేవుణ్ణి పూర్తిగా కీర్తించడం. సో అందువల్ల మనం గొప్పవాళ్ళకి అనుకోవాల్సిన పని లేదు. మనదంటూ ఏమి లేదే, నా దగ్గర ఉండేదంటూ ఉంది అంటే ఒకటే ఒకటి ఉంది. ఏంటది? వాట్ ఇస్ దట్ ఐ హ్యావ్? నాకు కృష్ణుడు తనకి నాకు కృష్ణుడు ఇచ్చినటువంటి తన సంబంధం అదొక్కటే నాది. కృష్ణుడు నావాడు అనుకునేటువంటి ఒక సంబంధాన్ని నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడే, ఆ ఐడెంటిటీయే నా యొక్క ఆస్తి. అదే నా ఆస్తి. అది దానికి మించి ఇంకొక ఆస్తి అది కూడా లేదన్నమాట. ఒక స్త్రీకి నిజమైనటువంటి ఆస్తి ఏది లేదు. ఒక వివాహిత స్త్రీకి నిజమైన ఆస్తి ఏమిటో తెలుసా? తన భర్త తనకిచ్చేటువంటి ఒక గౌరవం. సమాజంలో ఒక స్త్రీకి గౌరవం ఎలా వస్తుంది, వివాహిత స్త్రీకి ఎలా గౌరవం వస్తుంది, ఆమెని ఇంకో రకంగా, ఒక సభ్య సమాజంలో ఇంకొక రకంగా ఆమెకు గౌరవం రాదు, ఒకే ఒక విధంగా గౌరవం వస్తుంది. ఏమిటా గౌరవం? తన భర్తకి ఎంత అనుకూలంగా ఉంటుందో ఆ స్త్రీకి అంత రక్షణ ఉంటుంది, అంత గౌరవం ఇస్తుంది సమాజం. అదే ఆమె ఆస్తి నిజంగా చెప్పుకోవాలనుకుంటే. ఆమె ఆస్తి ఏం కాదు, తల్లిదండ్రులు పెట్టిన బంగారం కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, కేవలం ఆస్తి అంతా ఉంది అని అంటే ఏమిటి? ఆమెకి తన భర్తతో ఉండేటువంటి సంబంధం, తన భర్త తనకి దయతో ఇచ్చినటువంటి ఒక సభ్య సమాజంలో ఒక గుర్తింపు. అదే భర్త నువ్వు నా భార్యవి కావునంటే వెంటనే ఏమైపోతుంది, ఆమెకి ఏం పోతుంది? గౌరవం పోతుంది. పైగా ప్రతి వ్యక్తి ఆమెను ఎలా కబలించుకోవాలి, ఆమెను ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలనే చూస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆమె పత్నిగా ఉంటుందో, భార్యగా ఉంటుందో, ఎవడు కూడా టచ్ చేయడు. నేను అంటుంది సభ్య సమాజంలో, ఇప్పుడు ప్రస్తుతం సభ్య సమాజం తగ్గిపోయింది, సభ్య సమాజంలో మాత్రం ఈ సంస్కారం ఉన్నది. సో కాబట్టి ఆ స్త్రీకి ఆస్తి అంటూ ఉంది అని అంటే తన భర్త తనకి ఇచ్చినటువంటి సంబంధమే ఆస్తి. అలాగే జీవికి ఒక ఆస్తి అంటూ ఉంది అని అంటే కృష్ణుడు మనల్ని గుర్తించి మనకు ఒక సేవనిచ్చాడు కదా, అదే మన ఆస్తి. నా ఆస్తిదే శాశ్వతమైనటువంటి ఆస్తి, కృష్ణుడు నాకు ఆఫర్ చేసిన రిలేషన్షిప్, ఇదే నా ఆస్తి. సో ఐ షుడ్ నాట్ బి ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. నాది కాని దేని దాంతో నేను ప్రౌడ్ అవ్వకూడదు. నేనెవరు, నాదేమిటి? అమానిత్వం, అదంబిత్వం అని రెండు ఉన్నాయి కదా. ఒకటి నేనెవరని దానికి సంబంధించింది, ఇంకొకటి నాదేది అనేటువంటి దానికి సంబంధించింది. నేనెవరు అనేటువంటిది హ్యూమిలిటీకి సంబంధించింది, నాదేది అనేటువంటిది ప్రైడ్లెస్నెస్కి సంబంధించింది. కొద్దిగా టెక్నికల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హ్యూమిలిటీ అంటే ఏమిటి? నేనెవరు అనేటువంటి దానికి సంబంధించింది. ప్రైడ్లెస్నెస్ అనేటువంటి దేనికి సంబంధించింది? నాది ఏది అనేటువంటి దానికి సంబంధించింది. నేనెవరు? కృష్ణుని యొక్క శాశ్వత సేవకుని, జీవేర స్వరూపోయ నిత్యేర కృష్ణదాస్. ఈ స్థితిని తెలుసుకోగలగడమే హ్యూమిలిటీ, దట్ ఈస్ హంబుల్ పొజిషన్. తన నిజ స్థితిని గ్రహించడమే హంబుల్ పొజిషన్. మరి ప్రైడ్లెస్గా ఉండడం అంటే ఎట్లా? ప్రైడ్ ఎందువల్ల వస్తుంది? ఫలాంది నా ఆస్తి అని భావించడం వల్ల ప్రైడ్ వస్తుంది. మరి ప్రైడ్లెస్గా ఉండాలంటే నీకు ఏ ఆస్తిని నువ్వు స్వీకరిస్తే ప్రైడ్లెస్గా ఉంటావు? భౌతికమైన ఏ ఆస్తిని స్వీకరించినా నీకు ప్రైడ్ వచ్చేస్తుంది. జన్మ ఐశ్వర్య శృత శ్రీభిర్ ఏదమాన మదపుమాన్, భౌతికమైనటువంటి దేన్ని స్వీకరించినా ప్రైడ్ వచ్చేస్తుంది. డబ్బు ఎక్కువ ఉంటే ప్రైడ్ వచ్చేస్తుంది, అందం ఉంటే ఎక్కువ ప్రైడ్ వచ్చేస్తుంది. ఏ అవునా కదా, నిజమే కదా. బాగా విద్యాబుద్ధులు వస్తే ప్రైడ్ వచ్చేస్తుంది, సంపదలు వస్తే ప్రైడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రైడ్ రాకుండా ఏ సంపదని తానదిగా అనుకుంటే ప్రైడ్ రాదు. సంపద లేకుండా ఉండలేం ప్రతి ఒక్క, నేను అనగానే నాదంటూ ఏదో ఉండాలి కదా. నేనుంటే నాదంటూ ఉండదా? నేను లేకపోతే నాదంటూ లేదని కానీ నేనుంటే మాత్రం నాకు సంబంధించింది ఏదో ఒక ఆస్తి ఉండాలి. ఏమిటా ఆస్తి? నా ఆస్తల్లో ఏమిటి? కృష్ణుడు నాకు అర్పించినటువంటి, ఆఫర్ చేసినటువంటి రిలేషన్షిప్ ఇస్ మై ఆస్తి. ఎప్పుడైతే ఈ ఆస్తిని స్వీకరించి దీని మీద నువ్వు నిలబడతావో, మిగిలిన ఆస్తులన్నింటినీ తృణప్రాయంగా నువ్వు భావిస్తావో, అప్పుడు నీకు ప్రైడ్లెస్నెస్ ఉన్నట్టు లెక్క, అప్పుడు అదంభిత్వాన్ని కలిగినట్టు లెక్క. నువ్వెవరిగో తెలు, నువ్వెవరు అని తెలుసుకుంటావు. నేను భగవంతుడి యొక్క నిత్యదాసుని అని తెలుసుకుంటే అమానిత్వం పొందినట్టు లెక్క. కృష్ణుని యొక్క రిలేషనే నాది, మిగిలింది ఏది కూడాను నాది కాదు అనేటువంటి భావన కలిగి ఉన్నప్పుడు అదంభిత్వాన్ని కలిగినట్టు లెక్క. అవి రెండు ఫస్ట్ టూ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మీకు గుర్తుంది కదా, ఏ చాప్టర్లో ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం, చాప్టర్ 13 శ్లోకం నెంబర్ 8-12, 20 ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 20 జ్ఞానం అంటే 20 లక్షణాలు కలిగి ఉండడం. ఆ 20 లక్షణాల్లో మొదటి రెండు లక్షణాలు ఈ రెండు, అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ మయ్యర్పిత మనోబుద్ధి. ఇవన్నీ కూడాను నేను కొన్ని చెప్పాను. ఇందులో ఎన్ని ఉన్నాయి? 10, 8, 9 చెప్పాను. ఇంకా మిగిలిన శ్లోకాలు తెలియదు, మిగిలిన శ్లోకాలు గుర్తులేవు, ఇమీడియట్ గుర్తుండట్లేదా? చాప్టర్ 13:8-12 భగవద్గీత, చాప్టర్ 13:8-12 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు, 8, 9, 10, 11, 12 5 శ్లోకం. ఇవి కంఠతహ రావాలి అందరికీ కూడా, అందరికీ కంఠతహ శ్లోకాలే కాదు దాని యొక్క పూర్తి భావం కూడా తెలియాలి. భావం ఎంత లోతుగా తెలియాలి? ఇప్పుడు మొదటి రెండు అంశాలు ఎంత లోతుగా భావన అయితే తెలియాలో అంత లోతుగా తెలియాలి. ఈ మొదటి రెండు చాలా ముఖ్యమైన, అమానిత్వం అదంబిత్వం. ఇది అర్థమైందా? అమానిత్వం అదంబిత్వం భావన అర్థమైందా? అమానిత్వం దేనికి సంబంధించింది? నేనెవరు అనేటువంటి దానికి సంబంధించి. అదంబిత్వ భావన నాదేది అనేటువంటి దానికి సంబంధించింది. సో నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుని అనుకోవడం అని అర్థం చేసుకోవడం అమానిత్వం కలిగి ఉండడం. భగవంతుడి యొక్క సంబంధం, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సంబంధమే నాది, మిగిలింది ఏది కూడా నాది కాదని భావించటం అదంబిత్వ భావం. సో ఇది ఈ రకంగా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? వైకుంఠానికి. పదం అవ్యయం తత్, అవ్యయ పదం అవ్యయానికి వెళ్ళవచ్చు. ఇదంతా బాగానే ఉంది, బట్ దీనికి ఇదంతా ప్రాక్టికల్గా ఇవన్నీ చేయాలనంటే ప్రాక్టికల్గా ఒక సాధన మార్గం ఏదైనా ఉండాలి కదా. ఏమిటి సాధన? ఏం సాధన చేస్తే మనం వీటన్నింటినీ కూడా చేయొచ్చు? వీటన్నింటినీ మీరు చెప్పారు, మైండ్ ఇలా పెట్టుకోవాలన్నారు, అసత్తు సత్తు గురించి చెప్పారు, లేకపోతే ఇంకోటి చెప్పారు ఇంకోటి చెప్పారు, బట్ రెగ్యులర్గా ఇవన్నీ ఆలోచించలేం కదా. దీనికి ఒక సందర్భం సమయం వచ్చినప్పుడే ఆలోచించగలం కానీ నిత్యం ఆలోచించలేం. బట్ నిత్యం చేయాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి అని ఎవరైనా అన్నారు? నిత్యం చేసేది భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేటువంటి నిత్యం చేసేటువంటి ఏదైనా ఉంటే చెప్పండి, అదేమిటదా? హరినామ స్మరణ. అది హరినామ స్మరణ. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడు? అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యప్రయాది సమద్భావం నాతి అస్త్యత్ర సంశయః. ఓ అర్జున, అంత్యకాలంలో నన్ను ఎవరైతే స్మరించుకుంటారో వారు తప్పక నన్ను చేరుతారు, అందులో ఎలాంటి సందేహము లేదు అని కృష్ణుడు అంటున్నాడు. సో అంటే మనకి వైకుంఠానికి వెళ్ళడానికి ప్రాక్టికల్ మార్గం భగవద్గీత మనకు చెప్తుంది. ఆ భగవద్గీతని అనుసరిస్తూ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటిది ఏమిటి? ఈ హరే కృష్ణ మహామంత్రం. శ్రీ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు చేయమన్నారు? అంత్యకాలంలో గుర్తుపెట్టుకోవాలన్నారు. అంత్యకాలంలో భగవంతుని స్మరణ చేయాలి. సో మనం ఎన్నోసార్లు మనం చర్చించాం విషయం, భగవంతుడి యొక్క స్మరణ అంత్యకాలంలో చేయాలంటే మనం ఏ రోజు నుంచి అయితే తెలుసుకుంటామో ఆ రోజు నుంచి మొదలు పెట్టాలి. అవునా? ఆ రోజు నుంచి మనం ఇదంతా కూడా మొదలు పెట్టాలి. భగవంతుడిని మనం స్మరించుకోవడం ఏ రోజు అయితే మనకు తెలుస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టాలి. అంటే కేవలం లాస్ట్లో అప్పుడు తెలుసుకుంటాను, అప్పటి వరకు చాలా శుభ్రంగా నిధిగుప్తంతా చేసుకొని చివరిలో నారాయణ ఒకసారి అనేస్తా. ఈ మూర్ఖత్వ భావం నుంచి బయటపడాలి. ఏ రోజైతే నాకు తెలిసిందో ఆ రోజు నుంచి హరినామ స్మరణ మొదలు పెడతాను. ఎలా ఎలా మొదలు పెడతాను? నిరంతరంగా హరినామ స్మరణ చేయాలి. నిరంతరం 16 రౌండ్లు తీసేసి ఒక పెద్ద భారం వదిలేసినట్టు అక్కడ తగిలించేయడం కాదు, హుక్కు బ్యాగ్. మనం అలాగే చేస్తున్నాం. 16 దిగిపోతే 16,000 పౌండ్ల బరువు దిగిపోయినట్టుగా మనం భావిస్తూ ఉంటామే. చాంటింగ్, ఐ ఫినిష్డ్ మై చాంటింగ్, ఐ ఫినిష్డ్ మై చాంటింగ్. ఫినిష్డ్ మై చాంటింగ్కి కంప్లీట్ మై చాంటింగ్కి చాలా తేడా ఉంది. ఐ ఫినిష్డ్ మై చాంటింగ్ అని అంటే నాకు ఒక శత్రువుని పూర్తిగా ఫినిష్ చేసి పడేసాను అన్నట్టు అనమాట. మనం అహంకారంతో మాట్లాడినాడు. చూడండి, మన పదాల్లో మనకి ఎలా దొరికిపోతూ ఉంటాయి. మనకి తెలియకుండానే చైతన్యంలో వల్ల పదాలు అలాంటివి దొరికిపోతూ ఉంటాయి. ఐ ఫినిష్డ్ మై చాంటింగ్, బట్ ఐ కంప్లీటెడ్ మై కోట ఆఫ్ చాంటింగ్. ఐ కంప్లీటెడ్ మై కోట ఆఫ్ చాంటింగ్ అంటే అది ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. సో 16 మాలు జపమే కాకుండా సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత, చాలా ఇంపార్టెంట్. సో మానసికంగా మనసులో భగవంతుడి యొక్క నామాన్ని నిత్యం స్మరించుకుంటూ మనం చేసేటప్పుడు, పనులన్నీ చేసేటప్పుడు మనం ఏ పని చేసినా కూడా భగవంతుని స్మరించుకోవడానికి ప్రయత్నించాలి. ఏ రకంగా స్మరించుకున్నా పర్లేదు, బట్ ఈజియెస్ట్ వే ఆఫ్ రిమెంబరింగ్ కృష్ణ ఈజ్ బై చాంటింగ్ హరే కృష్ణ. నాకు ఇన్ని గ్లోరీస్ తెలియవు ప్రభు, నేను అంత గొప్పవాడిని వినలేదు, అంత గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి వినలేదు, ఇన్ని శ్లోకాలు వినలేదు, ఆ శ్లోకాలకు అర్థాలు తెలియదు, ఆ వైకుంఠం యొక్క గొప్పతనం తెలియదు, భౌతిక ప్రపంచం యొక్క దుర్గతి తెలియదు, బట్ నాకు మాత్రం ఒకటే తెలుసు ఏమిటి, హరే కృష్ణ. నో ప్రాబ్లమ్ సార్, సింప్లీ కీప్ చాంటింగ్ హరే కృష్ణ, యూ విల్ గో బ్యాక్ టు గాడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. సింప్లీ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్, సింప్లీ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్. నాకేం తెలియదు, నాకేం తెలియదు, ఐఎమ్ జస్ట్ కంప్లీట్లీ బ్రెయిన్లెస్ ఫెలో, డజంట్ మ్యాటర్. యూ చాంట్ హరే కృష్ణ, సింప్లీ చాంట్ హరే కృష్ణ, బట్ కీప్ చాంటింగ్, నాట్ జస్ట్ 16 రౌండ్స్, కీప్ చాంటింగ్ ఇన్ సైన్. సో దీని ద్వారా సతతం కీర్తి ఎంతో, దీని ద్వారా ఏమవుతుంది, భగవంతుడు మనం కనుక్కోకుండానే అచేతనంగానే మన మస్తిష్కంలోకి వస్తాడు. ఎప్పుడు? అంత్యకాలం వచ్చినప్పుడు. అంత్యకాలం అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలియుగం. సో ఆ రకంగా ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో శరీరాన్ని విడిచిపెడితే భగవద్ధామానికి వెళ్ళడం సులభం. ఈ మాట చెప్తూ చెప్తూ కృష్ణుడు ఇంకో మాట అంటున్నాడు, ఏమిటి, పొరపాటును కూడాను మైండ్ని డైవర్ట్ చేస్తే దేని వైపు డైవర్ట్ చేస్తావో ఆ యొక్క ఆలోచన గనక శరణం మరణం సమయంలో వచ్చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజంజంతే కళేవరం తమ తమేవైతే కౌంతేయ సదాతద్ భావ భావిక. కాబట్టి జాగ్రత్త, భావం జాగ్రత్త. నీ యొక్క గురి తప్పొద్దు, నీ యొక్క ఆలోచన పక్కదో పట్టించొద్దు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన పక్కదో పట్టిస్తే దొరికిపోయారు దానికి. ఎగ్జాంపుల్ భరత్ మహారాజ్, భరత్ మహారాజ్ చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి డివోటీ, ఆయన యమ నియమ ఇవన్నీ దాటుకుని ఆదో శ్రద్ధ తదా సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి వీటన్నిటిని దాటుకుని భావస్థితిలో ఉన్నటువంటి భక్తుడు ఆయన. ఆ స్థితిలో ఉన్నటువంటి భక్తుడు కూడాను మనస్సుని డైవర్ట్ చేశాడు కొద్దిగా. సో ఇరుక్కుపోయాడు, 3 జన్మల పాటు ఇరుక్కుపోయాడు. గొప్పతనం ఏంటంటే ఆయన ఒకవేళ దీర్ఘ జన్మెత్తిన తర్వాత, లేడీగా జన్మెత్తిన తర్వాత కూడా ఆయన తన పూర్వపు జ్ఞాపకాలని మర్చిపోలేదు, అది గొప్ప విషయం. తర్వాత నెక్స్ట్ జన్మలో ఇంకా జాగ్రత్త పడి పూర్తిగా భగవంతుడి చేత రక్షింపబడ్డాడు జడభరతుడుగా. బట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనల్ని హెచ్చరిక చేయడం కోసం, మనల్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించడం కోసం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి కొద్దిగా కూడా మైండ్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. నువ్వు చేయకపోయినా మైండ్ వెళ్తావు, దాన్ని వెనక్కి తీసుకోవాలి. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. చాలా కష్టం అండి, ఏదో కింద మీద పడి దేవుణ్ణి కావాలనుకుంటే చచ్చిపోయేటప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ ఎక్కడ 24 గంటలు ఎలా సాధ్యం అండి దేవుణ్ణి గుర్తు పెట్టుకోవడం? 24 గంటలు సాధ్యం సార్? అర్జునుడికి వచ్చినటువంటి సందేహాన్ని ఈ మీరు కావాలనుకుంటే 8వ అధ్యాయంలో ఈ 3 శ్లోకాలు కరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఇది 5వ శ్లోకం. ఏది? అంత్యకాలేచ మామేవ 5వ శ్లోకం. 6వ శ్లోకం ఏమిటి? ఎం మాపి స్మరణ్ భావం 6వ శ్లోకం. 7వ శ్లోకం చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 చేయాలి కాబట్టి నెక్స్ట్ ఏమిటి, తస్మాత్ అని మొదలు పెడతాడు కృష్ణుడు. ఏమిటబ్బా 7వ శ్లోకం? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ. ఎందుకు తస్మాత్ అన్నాడు? భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం, నిరంతరం గుర్తుపెట్టుకోవడం మన విధి కాబట్టి తస్మాత్. వేరే పనులు కూడా చేయాలి కాబట్టి వేరే పనులు చేస్తూ భగవంతుని గుర్తుపెట్టుకోవడం సులభం అయ్యా అని చెబుతూ నువ్వు కూడా నీ యుద్ధం ఎలా చేయాలి అలాగే చేయాలని చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ. ఇప్పుడు మనకి తస్మాత్ సర్వేషు కాలేషు మాం బుక్ డిస్ట్రిబ్యూషన్ చ లేదా మాం కుకింగ్ చ, వాట్ ఎవర్ మామ్ ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ మే బి డిఫరెంట్. సేమ్ ఇన్స్ట్రక్షన్, తస్మాత్ సర్వేషు కాలేషు. అన్ని సర్వావస్థల్లో సర్వకాలాల్లో భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం మన విధి. భగవంతుడు తనని గుర్తుపెట్టుకునే శక్తిని మనకు ఆల్రెడీ ఇచ్చాడు ఈ మాట చెప్పడం ద్వారా. ఏ మాట చెప్పడం ద్వారా? తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మరిద్దచ అని ఎప్పుడైతే అర్జునుడికి చెప్పాడో అర్జునుడి మాధ్యమంగా మనందరికీ కూడా చెప్తున్నాడు. ఏమిటి? నువ్వు నీ పనులు చేసుకుంటూ కూడా నన్ను గుర్తించుకోవడం సాధ్యమే. ఇది వేరు అది వేరు అనుకోకు. సాధ్యమే. ఎలా? చిన్న ఉదాహరణ. ఎస్ సురేష్, నేను ఎలా అంటే, ఒక బంగారపు ఆభరణాలు చేసేటువంటి వ్యక్తికి మనం ఒక ఉంగరం ఇస్తాం అనుకోండి. ఆ ఉంగరంతో పాటు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తాం కదా. ఉంగరం అంటే ఇంత లా ఉండాలి, ఇన్ని గ్రాములతో తయారు చేయాలి, ఇన్ని పొడులు పెట్టాలి, ఇవన్నీ కూడాను మనం స్పెసిఫికేషన్స్ ఇస్తే ఆయన ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఎంతైతే లా ఉంటుందో అంత లావు, ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత వ్యాసం ఉండాలో అంత వ్యాసం పెడతాడు, ఎక్కడెక్కడ పొడులు పెట్టాలో, ఎక్కడ ఏ పొడి పెట్టాలి, ఇవన్నీ కూడా పెడతాడు. అంటే ఈ బంగారంతో డీల్ చేస్తున్నప్పుడల్లా ఆయన గుర్తొస్తున్నాం ఏమిటి, కొలతలే కొలతలే. ఈ కొలతలు గుర్తుకు రాకపోతే ఏమవుద్దయ్యా, ఈ కొలతలు గుర్తుకు రాకపోతే ఏమవుద్ది చెప్పండి. అదని తీసుకోడు సరే, ముందు నీ దగ్గర ఉన్న బంగారం వెళ్ళిపోద్ది. సపోజ్ ఎక్కువ వేసావు అనుకో, నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి కదా. ఎందుకంటే కావాలంటే తక్కువైనా చేయొచ్చాము, కానీ ఎక్కువ మాత్రం చేయడానికి వీలేదు, ఎందుకంటే నీ దగ్గర ఉన్న సంపద అంతా ఎగిరిపోద్ది. పోనీ తక్కువ చేసి వేరే ఏదైనా కలిపిస్తే మళ్ళీ వాడు ఏదో 92.5 ఎక్కడికో వెళ్తాడు, వెళ్ళి నన్ను మోసం చేసావని సూ చేస్తాడు. కాబట్టి ఇలా తక్కువ చేయడానికి వీల్లేదు, ఎక్కువ చేయడానికి వీల్లేదు, అంత ప్రెసిషన్తో వర్క్ చేయాలి. అంటే ఆ కొలతలన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వర్క్ చేయాలి, బట్ ఆ మనసులో పెట్టుకొని వర్క్ చేయాలి, అంత ప్రిసైస్గా వర్క్ చేయాలి. సో ఎలాగైతే ఒక బంగారపు ఆభరణాలు చేసేటువంటి వ్యక్తి ఈ కొలతల్ని మర్చిపోకుండా ఎలాగైతే బంగారంతో డీల్ చేస్తూ ఉంటాడో, అలాగే మన కొలతలు ఏమిటి, మన కొలతలు ఏమిటి, సతతం స్మర ఏమిటది, నో ఏంటది ఆ శ్లోకం, రెండే రెండు ఉన్నాయి కదా, ఒకటి విధి ఒకటి నిషేధం. విస్మర్తవ్య అపిజాతు చిత్ సర్వ విధి నిషేధా శ్వేతయోరివ కింకరః. నీవే మీకు గుర్తులేదా, స్మరతవ్య సతతం విష్ణు, స్మరతవ్య సతతం విష్ణు, విస్మరతవ్య అపిజాతు చిత్ సర్వ విధి నిషేధాశు ఏతయోరివ కింకరః. మనకున్న పారామీటర్స్ ఏమిటి, ఈ రెండే. ఏమిటి, స్మరతవ్య సతతం విష్ణు, ఎప్పుడు విష్ణువుని మర్చిపోకుండా ఉండడం, స్మరించుకోగలగడం, విస్మరతవ్య ఆయన ఎప్పుడు మర్చిపోకుండా ఉండగలగడం, ఇది విధి, ఇది నిషేధం. విధి ఏమిటి, కృష్ణుని స్మరించడం విధి, ఆయన మర్చిపోకుండా ఉండడం నిషేధం. సో ఈ రెండు పారామీటర్స్, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఎస్ దీస్ ఆర్ ద టూ రూల్స్. ఎవ్రీ అదర్ రూల్ ఈజ్ ఎ సబ్సర్వెంట్ టు దిస్ రూల్. ఎవ్రీ అదర్ రూల్, ఎనీ వేదిక్ రూల్. సర్వ విధి నిషేధాశు, సర్వ విధులు నిషేధాలు, కింకరహ 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 నమస్కారం పెడతాయి రెండింటికి. సో ఈ రకంగా మనకున్న పారామీటర్స్ ఏంటంటే ఈ రెండు, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో ఈ రకంగా అందుకే కృష్ణ ఏమంటున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరిద్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయ. నీ బుద్ధిని నాకు అర్పించి, బుద్ధిని అర్పించడం అనంటే నాకు బుద్ధి లేదు కృష్ణ, కాబట్టి నువ్వే బుద్ధిని సప్లై చేయని అడగడం అన్నమాట. బుద్ధిని అర్పించడం అంటే అర్థమైందా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్ ఏనమాం ఉపయాంతి. ఇది బుద్ధి కల, బుద్ధి కలిగి ఉండడం అనంటే భగవంతుని ప్రీతిపూర్వకంగా సేవించి ఆ సేవ వల్ల భగవంతుని సంతోషపెట్టి ఆ సంతోషపడినటువంటి భగవంతుడి నుంచి ఈ బుద్ధిని స్వీకరించడం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్ ఏనమాం. సో ఈ రకంగా మన మామనుస్మరిద్దచ మయ్యర్పిత మనోబుద్ధిర్. స్వయం అంటున్నాడు కృష్ణుడు, మామే వైశ్యసి అసంశయ, సంశయం లేకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు. నా దగ్గర కంటే ఎక్కడికి వస్తావు, వైకుంఠధామానికి వస్తావు. ఇదండి వైకుంఠానికి వెళ్ళడానికి పూర్ణ మార్గం. ఎక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడి నుంచి వచ్చాం మనం, నిర్మాణ మోహం నుంచి మొదలెట్టాం, ఎక్కడ ఎండ్ అయింది, అంత్యకాలేజీతో మొదలవలే. తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్సు, అంటే అకార్డింగ్ టు ఉపోద్ఘాతం, అకార్డింగ్ టు ఇంట్రడక్షన్ నేను చెప్తున్నాను. అంటే ప్రభుపాదుల వారు ఎలా గ్రాడ్యువల్గా తీసుకెళ్లారు మనల్ని వైకుంఠానికి, ఎలా తీసుకెళ్లారంటే ఈ రకంగా తీసుకెళ్ళారు. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క పూర్తి కృపకి మనం పొంది భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఏ చిన్న డీవియేషన్ ఉన్నా మళ్ళీ భౌతిక ప్రపంచంలో పునరభిజననం పునరపి మరణం, జఠరతి గమనం. సో ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్, ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్. సో వైల్ చాంటింగ్ హరే కృష్ణ, ఇందాక నేను చెప్పిన మాన, మోహ, సంఘదోష అవన్నీ కూడాను గుర్తుపెట్టుకోండి. వైల్ చాంటింగ్ హరే కృష్ణ, చాంటింగ్ హరే కృష్ణ చేస్తున్నప్పుడు చేతో దర్పణ మార్జనం జరుగుతూ ఉంటుంది కదా. అలా జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళతో డివోటీ ఇస్తాం మనం, డివోటీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా బయటపడతాయి, ప్రస్ఫుటంగా బయట. నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నీకేం తెలియదు, ఎలా వర్తించాలో తెలియదు, ఎలా ఆలోచించాలో తెలియదు. బట్ డివోటీ కమ్యూనిటీ ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్యూరిఫికేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ నీ వాళ్ళు ఎవరో ఒకరు అఫెండ్ అవుతారు, అఫెండ్ అయినప్పుడు నువ్వేం చేస్తావు, ఏ పొజిషన్ తీసుకుంటావు, నేను ఎవరో క్రిటిసైజ్ చేస్తారు ఏ పొజిషన్ తీసుకుంటావు, ఎవరో నిన్ను ప్రశంసిస్తూ మాట్లాడతారు ఏ పొజిషన్ తీసుకుంటావు, ఒక్కొక్కసారి నువ్వు నెగ్లెక్ట్ చేయబడతావు ఏ పొజిషన్ తీసుకుంటావు, ఒక్కొక్కసారి నిన్ను ఓవర్గా గ్లోరిఫై చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు ఏ పొజిషన్ తీసుకుంటావు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా ప్రతి ఒక్కరికి, నువ్వు ఇవి జరుగుతున్నాయా లేదా, రోజు జరుగుతున్నటువంటివి కదా ఇవన్నీ. సో వీటికి వాట్ స్టాండ్స్ విల్ యూ టేక్ టు గో టు వైకుంఠం? వైకుంఠానికి వెళ్ళాలంటే ఏ రకమైనటువంటి భావన కలిగి ఉంటే వైకుంఠానికి వెళ్ళచ్చు, అదే కృష్ణ చైతన్య శిక్షణ అంటే. ఈ శిక్షణ పొందేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్థితిలో కూడాను భగవంతుడికి అనుకూలంగా వ్యవహరించి ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించకుండా తమ చైతన్యాన్ని రక్షించుకునేటువంటి వాళ్ళే భగవద్ధామానికి వెళ్తారు. అలా కాకుండా విమర్శికలుగా నాకు ఇష్టం వచ్చినట్టు వర్తిస్తూ ఉంటాను అని అంటే భౌతికంగా వర్తించినట్టే లెక్క. ఎవరైనా మనం పొగిడితే వాడే సర్వస్వం అనుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే ఒక తిక్కుక్కుక్కుతారు తను తంతారు. ఈ ప్రపంచంలో శాశ్వతమైన శత్రువులు ఎవరు లేరు, శాశ్వతమైనటువంటి మిత్రులు కూడా ఎవరు లేరు. వాళ్ళు రాజకీయాలు అంటారు వాళ్ళు, నేచురల్గా నిజం ఇదే. వాళ్ళు అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము, శాశ్వత మిత్రత్వం లేదు అంటారు. ఎందుకంటే వాళ్ళు పార్టీలు మార్చే రాజకీయ కాబట్టి. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఎవరు కూడా శత్రువు కాదు, ఎవరు మిత్రుడు కాదు. వాళ్ళు వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, మన కర్మ టెస్ట్ చేయడానికి వాళ్ళు అలా వ్యవహరిస్తూ ఉంటారు అంతే. వాళ్ళు అలా వ్యవహరిస్తే మనం దానికి ప్రతిఫలంగా ఎలా వ్యవహరిస్తామో మనల్ని కృష్ణుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. వీడు ఎలా చూస్తాం, వీడు ఎంత భక్తితో వ్యవహరిస్తున్నాడా లేదా భక్తితో వ్యవహరిస్తున్నాడా తెలుసుకుందామని కృష్ణుడు చూస్తాడు. అందువల్ల ఆల్వేజ్ రెస్పెక్ట్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, ఇట్స్ ఎ గ్రేట్ బూన్. భక్తుల యొక్క సాంగత్యం అంత గొప్ప పెద్ద వరం ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవన్నీ ఈ విషయాలన్నీ, ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలంటే యూ మస్ట్ బీ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు భక్తుడు కావాలని వచ్చావా లేదా అని ముందు నిర్ణయించుకో ఫస్ట్ థింగ్. అది ఇక్కడ దేనికి వచ్చావు అనేటువంటిది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. భక్తుడు కావడానికి వచ్చావైతే చెత్త పనులన్నీ ఆపేసి రోజు మంగళారతికి రావాలి, రోజు చక్కగా జపం చేయాలి, రోజు ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవ్వాలి, ఇచ్చిన సేవ చేయాలి. డోంట్ డీవియేట్ ఫ్రమ్ దట్. రాజకీయాలు చేయడానికి వస్తే మాత్రం దిస్ ఈజ్ అ రాంగ్ ప్లేస్ ఫర్ యూ, ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ప్లేస్. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, వేరే వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తున్నావు. పాడు చేయలేవు నువ్వు, ఎందుకంటే ఫైనల్గా ఎవరు ఎవరి జీవితాన్ని పాడు చేయలేడు, వాడి జీవితం వాడే పాడు చేసుకుంటాడు, ఇంకెవడు చేయలేడు. పాడు చేసే ప్రయత్నం చేయొచ్చు, బట్ నిజంగా ఒకడు ఒక తమ జీవితాన్ని పాడు చేసుకోవాలంటే వాడికి వాడే బాధ్యత. అందువల్ల సో ఫస్ట్ మనం ఇది మన గోల్ అయి ఉండాలి. పరమవ్యయం తత్ ఈజ్ అవర్ గోల్, పరాంగత్యం ఈజ్ అవర్ గోల్. నతద్భాష్యతే సూర్యో న శశాంకో న భావక యద్గత్వా నివర్తంతే తద్ధామం పరమం మమ. అది మన గోల్, పరమవ్యయం మన గోల్. నాట్ టు లివ్ ఇన్ దిస్ యూజ్లెస్ వరల్డ్. ఈ టెంపరీ వరల్డ్లో నలుగురితో స్నేహం చేసుకుని ఒక రాజకీయంగా ఉండి ప్రపంచంలో ఏం పబ్బం గడిపేస్తామండి, ఎంతకాలం ఉంటాం, ఎంత పబ్బం గడిపేస్తాం, మూర్ఖత్వం. ఒక్కసారి బకెట్ టిక్కిక్కుమంటే ఎగిరిపోతాం, అయిపోయింది. నెక్స్ట్ లైఫ్లో ఎక్కడ పడతావో తెలియదు, నిజంగా ఎక్కడ పడతావో తెలియదు. మళ్ళీ ఇంత గొప్ప ఆపర్చునిటీ వస్తుందో లేదో తెలియదు, అసలు మానవ జీవం వస్తుందో లేదో తెలియదు. సో వెలుగుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారా తెలుగులో, అదే కదా అంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, మానవ జీవితం ఉండగానే చైతన్యం చక్కదిద్దుకోవాలి. ఇట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్. ఇవంత రుచించవు కదా ఇలాంటి మాటలు మనకి. ఎందుకు రుచించు అంటే మనం భౌతికమైనటువంటి వాటికి బాగా అలవాటు పడ్డాము కాబట్టి రుచించు. బట్ వాట్ టు డూ, చిన్నపిల్లలకి ఛేదిస్తేనే రుచి, రుచి కాదు ఛేదిస్తేనే వాళ్ళకి అది మంచిది. బట్ ఆ రుచి అలా 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 ఎప్పుడొస్తుంది? తినగ తినగ చేదు ఈగానుండు, తినగ తినగ చేదు తీయగానుండు. ఇప్పుడు డిసీజ్డ్ కండిషన్ కదా మనకి, కాబట్టి మంచి మాటలన్నీ ఎలా అనిపిస్తాయి? గుణపాలు దించుతున్నట్టు అనిపిస్తూ ఉంటాను. ఎప్పుడు ఈ నీతిలేనా? ఏదైనా ఒక మంచి కీర్తన పాడచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు కదా. ఎప్పుడు నేను ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఎప్పుడు ఇదేనా? జాండీస్ అండి, ఏం చేయమంటారు? జాండీస్లో స్వీట్గా చెప్పినా కూడా మనకు ఎలా అనిపిస్తుంది? చేదుగా అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే జాండీస్ డిసీజ్ ఎగిరిపోతుందో దెన్ యూ విల్ ఫీల్ దిస్ యాజ్ నెక్టర్. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్ అస్ గో టువర్డ్స్ వైకుంఠ. వాట్ డూ థింక్ నికేత్? యు ఆర్ రెడీ టు కమ్ టు వైకుంఠ? ఏమో ప్రభు తెలియదు అంటావా? ఎస్ రాజేంద్ర, అవును రైట్. వాటన్నిటిని వైకుంఠమే అంటాం, అందులో ఒక ఉన్నతమైనటువంటిది గోలోకం. ఎస్ వైకుంఠానికి పోయినా తిరిగి రాము. విరజా నది దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావు. విరజా నది దాటేసామంటే వెనక్కి తిరిగి రావు. విరజా నది అంటే తెలుసు కదా పైన, విరజా నది. అవును, వాళ్ళు ఏమవుతుందంటే యాక్చువల్గా మనం భక్తి చేయడం వల్ల మనలో ఉండే కాలుష్యం అంతా కూడా పోతుంది. హృదయంలో కల్మషం కాలుష్యం పోయినప్పుడు మన న్యాచురల్ డివోషన్ బయటకు వస్తుంది. సో మన నిజస్థితి ప్రకారం ఒరిజినల్గా స్వరూప సిద్ధి అని అంటారు. స్వరూపం ప్రకారం, మన స్వరూపం ప్రకారం ఒకరు కృష్ణ భక్తుడు కావచ్చు, ఒకటి రామ భక్తుడు కావచ్చు, ఒకటి ఇంకొక విష్ణు భక్తుడు కావచ్చు, ఇంకోటి ఇంకో భక్తుడు కావచ్చు. వాళ్ళ వాళ్ళ వైకుంఠ ధామానికి వాళ్ళు రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి వాళ్ళు భగవంతుని సేవిస్తుంది సంతోషం. అవును, దట్ ఈస్ ప్యూరిఫికేషన్ మెథడ్. హరినామ సంకీర్తన ప్యూరిఫికేషన్ మెథడ్. సో ప్యూరిఫికేషన్ మెథడ్ ఏం చేస్తుంది? మనలో కల్మషాన్ని తీసేస్తుంది. తీసేసిన తర్వాత ఏమవుతుంది? నీ ఒరిజినల్ స్థితి నువ్వు పొందుతావు. రైట్, ఉంటాయి. అవును, చెప్పించారు. వాళ్ళ శ్రద్ధ మీద కాదు, శ్రద్ధ మేరకు ఆధారపడి ఉంటున్నారు. శ్రద్ధ మేరకు ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అది యుగధర్మం కాదు కాబట్టి. యుగధర్మం హరినామ సంకీర్తన. అంటే మ్యాక్సిమం ప్యూరిఫికేషన్ తీసుకొచ్చేది ఏమిటి? హరినామ సంకీర్తనే మ్యాక్సిమం. మనం చూస్తూనే ఉన్నాం చాలామంది శ్రీ వైష్ణవులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ, ఎంతోమంది వైష్ణవులు, రకరకాల వైష్ణవులు ఉన్నారు. వాళ్ళు డీటీ వర్షిప్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ మ్యాక్సిమం ప్యూరిఫికేషన్ ఎవరికి వస్తుంది అంటే హరినామం చేసేవాళ్ళు. ప్లస్ మన ఆచార్యులు కూడా, భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, వీళ్ళందరూ కూడాను అర్థం చేసుకుంది ఏంటంటే, చైతన్య మహాప్రభు టీచింగ్సే అందరికీ కూడాను ఆశ్రయము. ఎన్ని రకాల విశిష్టాద్వైత, ద్వైత, అద్వైత, శుద్ధ ద్వైత, వీటన్నిటి యొక్క పరమావిధే అచింత్య భేదాభేదాలు. అంటే చైతన్య మహాప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివరణ, అదే ఒరిజినల్ వేదిక్ అండర్స్టాండింగ్. వేదాల యొక్క నిజమైన వివరణ అంటే ఇదే. ఏది? అచింత్య భేదాభేద. ద హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేదిక్ ట్రూత్ ఈజ్ అచింత్య భేదాభేద. సో కాబట్టి ఫైనల్గా అందరూ రావాల్సింది ఎక్కడికేనంటే చైతన్య మహాప్రభు లోటస్ స్వీట్కి రావాల్సిందే. అలాంటి వేరే వాళ్ళు అఫెండ్ అవుతారు అంతే కదా. మేమేమో భగవంతుడికి మేము అన్నీ చేస్తూ ఉంటే మేమేమి వెళ్ళము, మీరు వెళ్ళిపోతారా వైకుంఠానికి అని చెప్పి ఉంటాను వాళ్ళు. వాళ్ళు ఏమన్నా అనకపోయినా మనం శాస్త్రం, మనకి శాస్త్రం చెప్తుంది, ఆచార్యులు చెప్తుంది, మనం ఆచరించాలి. మ్యాక్సిమం ప్యూరిఫికేషన్ టేక్స్ ప్లేస్ బై చాంటింగ్ హరే కృష్ణ. ప్రాక్టికల్గా కలియుగంలో చైతన్య మహాప్రభు శరణాగతి తీసుకోకుండా ఎవడు కూడా లిబరేట్ అయ్యే అవకాశమే లేదు. భాగవతం చైతన్య మహాప్రభు ద్వారా భాగవతాన్ని అర్థం చేసుకోకుండా. కరెక్ట్. అది శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి. ఇది యాక్చువల్గా ఎలా, ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఒక జీవి తన ఆచారణ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ శ్రద్ధకు అనుగుణంగా భగవంతుడు అతనికి కృపను అందజేస్తాడు. వై రామానుజాచార్య, ఈవెన్ క్రిస్టియన్స్ జీసస్ క్రైస్ట్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతే దేవుల్ గో బ్యాక్ టు గాడ్. ముస్లిమ్స్ దేవుల్ గో బ్యాక్ టు గాడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఫెయిత్ఫుల్లీ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ఆచార్య. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్. How much faithful you are to your achara. ఎందుకంటే వైకుంఠానికి తీసుకెళ్లడం అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉన్నది? కృష్ణుని చేతుల్లో ఉన్నది. కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు? ఆచార్యులు. కాబట్టి నువ్వు ఆచార్యునికి పూర్తిగా శరణాగతి పొందితే కృష్ణుని ఎంత సంతోషపడిపోతాడంటే, నీ ఇంకేం క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ చూడ్డు, నీ యొక్క మలినం అంతా తీసేసి వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. నీ ఒరిజినల్ స్థానం ఏదో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వై ఆచార్యోపాసనం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి గొప్ప గొప్ప వాళ్ళు దీవించేటప్పుడు ఆచార్య కటాక్ష ప్రాప్తి రస్తో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మనకి ఎప్పుడైనా మన దీవెనలు అడుగుతున్నాం. నిజంగా ఆచార్య కటాక్షం నిజంగా ప్రాప్తిస్తే ఆ వ్యక్తికి తిరుగులేదు, ఆ వ్యక్తి భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు. శంకరాచార్య ఈజ్ నాట్ వైష్ణవాచార్య. శంకరాచార్యని ఫాలో అయితే లాస్ట్ స్టేజ్లో శంకరాచార్యులు వీళ్ళందరినీ కూడాను ఇంకో మార్గంలో తీసుకెళ్లి భజగోవిందం సాంగ్ ఇచ్చారు శంకరాచార్యులు. యాక్చువల్గా శంకరాచార్యుల్ని ట్రూత్ఫుల్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఆయన ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఆయన ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే భజగోవిందం. ఆయన క్లియర్గా చెప్పాడు శంకరాచార్యుడు, భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దుక్రీన్ కరణే. అంటే నువ్వెంతవరకు చేసిన స్పెక్యులేషను వ్యాకరణంతో అర్థం చేసుకొని దానికి ఈ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఇవన్నీ కూడా నువ్వు సన్నిహిత కాలం వచ్చినప్పుడు సంప్రాప్తి ఇచ్చినప్పుడు నీకు ఇవి సరిపోవు, కాబట్టి నువ్వేం చేయాలి, గోవిందుని భజించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మాయవాది కాదు, ఆయన చెప్పిన సిద్ధాంతం మాయవాద సిద్ధాంతం. ఆయన మాయవాద సిద్ధాంతం ఎందుకు చెప్పాడు? మాయావాదం అసత్ శాస్త్రం. మాయావాదం అనేటువంటి అసత్ శాస్త్రాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఎందుకోసం ప్రతిపాదించాడు అని అంటే, స్పెక్యులేటర్స్ అందరినీ, అంటే యాక్చువల్గా శాస్త్రం ఏముంటుందని అంటే, కొంతమంది రాక్షసులు కలియుగంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణత్వాన్ని నాశనం చేసేటువంటి స్పెక్యులేటివ్ మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక ఎంగేజ్మెంట్ ఇవ్వడం కోసం ఈ శంకరాచార్యులు వారు వచ్చి మాయావాదం అనే అసశాస్త్రాన్ని బోధించారు. బోధించడం ద్వారా దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి పడేశారు. సో ఈ డిమానిక్ ఫెలోస్ అందరూ దానికి అట్రాక్ట్ అయ్యారు. ఇంకా శుచి శుభ్రత కలిగినటువంటి మంచి సమతౌల్య భావన కలిగినటువంటి బ్రాహ్మణులందరూ కూడా దేనికి అట్రాక్ట్ అయ్యారు? వైష్ణవిజానికి అట్రాక్ట్ అయ్యారు. దానికి రామానుజాచార్యులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. సో వీళ్ళని ఫిల్టర్ చేయడం కోసం కలియుగంలో ఎలాంటి భయంకరమైనటువంటి వాళ్ళు ఉండరు కదా, ఎవరు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు లాంటి మహాభయంకరులైనటువంటి ఉండరు. ఈ ఉగ్రవాదులు ఈ రకంగా కూడా వస్తూ ఉంటారు. ఏ రకంగా? బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో కూడాను స్పెక్యులేట్ చేసేవాళ్ళు కూడా ఉగ్రవాదులే. మనకేదో గణతో పెట్టి కసబ్ లాంటి ఉగ్రవాదం అనుకుంటున్నాం మనం. వీళ్ళు వాళ్ళకంటే పెద్ద ఉగ్రవాదులు. వీళ్ళు ఎవరు? మాయావాదులు. వీళ్ళకంటే పెద్ద ఉగ్రవాదులు. ఎందుకనంటే వీళ్ళు కేవలం శరీరాన్ని ఛిద్రం చేయగలుగుతారు. వీళ్ళేమి ఛిద్రం చేయగలుగుతారు? పూర్తిగా భగవంతుడి యొక్క భక్తిని ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తారు. చేయలేరు అనుకోండి, బట్ ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళు పెద్ద టెర్రరిస్ట్స్. మాయావాదీస్ ఆర్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్. ఈ టెర్రరిస్ట్ని మళ్లించాలి కదా, దారి మళ్లించాలి. జైల్లో పెట్టాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక గుంపులో చేర్చాలి. కాబట్టి ఒక శాస్త్రాన్ని తయారు చేశారనమాట. ఎవరు? శంకరాచార్యులు. శంకరాచార్యులు వారు ఎప్పుడు చాలా గొప్పవాడండి. ఈశ్వరుడు చాలా గొప్పవాడు. ఆయన భూతనాథుడు. భూతనాథుడు అంటే భూతాలన్నీ అందరినీ కూడా ఇబ్బంది పెడతాయి కాబట్టి వాళ్ళందరికీ సపరేట్గా తీసుకెళ్లి వైకుంఠ ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు, వాళ్ళందరికీ కాస్త క్లాసిఫికేషన్ చేస్తూ. అలాగే ఆయన ఆదిశంకరాచార్యుగా వచ్చినప్పుడు కూడా ఇదే పనిచేశాను, ఈ భూతాలన్నింటినీ తీసుకెళ్లి రారా నేను ఒక శాస్త్రం బోధిస్తాను రారా అని చెప్పి మాయావాది శాస్త్రం బోధించాను. అంతే చూడండి ఎంత కరుణామయుడు ఆయన. అందువల్ల మనం శంకరాచార్యుని వాడిని తప్పుపడడానికి వీల్లేదు. అదే శంకరాచార్యులు వారు కూడా చెప్పింది ఏమిటి, నారాయణో పరో అవ్యక్త అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు శంకరాచార్యులు. కాబట్టి ఆయన క్లియర్, హీఈస్ వెరీ క్లియర్, హీఈస్ లార్డ్ శివ, హీఈస్ ద గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆచార్యుల యొక్క ఫోటోలు పెట్టుకోవడం తప్పలేదు, బట్ జనరల్గా మన ఇస్కాన్ టెంపుల్స్లో కానీ లేకపోతే ప్రభుపాదులు వారు మనకు ఎంకరేజ్ చేయలేదు ఏంటంటే శంకరాచార్యులు ఫోటో పెట్టుకోమని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ చేస్తుంది వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి అందుకే మీరు ఎక్కడైనా ఏ ఇస్కాన్ టెంపుల్లో కూడా మీరు శంకరాచార్యుల వారి ఫోటో మీరు చూడరు, చూసారా? ఈ ఆచారాలతో పాటు చూడరు మీరు శంకరాచార్యుల వారిని. మనం మానసికంగా ఆయన ఈశ్వరుడు కాబట్టి, శివుడు కాబట్టి మనం అతన్ని గుర్తిస్తాం, బట్ ఆయన సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వం. అలాగే బౌద్ధుని యొక్క, బుద్ధుడి యొక్క దశావతారంలో బుద్ధుడి యొక్క అవతారం మనం గుర్తిస్తాం, కానీ బుద్ధుడి ఫిలాసఫీ మనం ఫాలో అవ్వం. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో బౌద్ధ మతాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన భగవంతుడి యొక్క అవతారమే, కానీ ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. బౌద్ధ మతాన్ని ఫాలో చేస్తే యాక్చువల్గా బౌద్ధ మతం ఫాలో చేసేది కాదు, యాక్చువల్లీ అది ఎథిజం. అది యాక్చువల్లీ వాట్ కృష్ణ డిడ్ హీ ట్రిక్డ్ దెమ్, మీరు వేదాలన్నీ కూడా వదిలేసేయండి, నా వెనక పడండి, నన్ను ఫాలో అవ్వండి అంటే, ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని ఫాలో అవుతారో దెన్ నెక్స్ట్ లైఫ్లో దే విల్ బి మోర్ ఫెయిత్ఫుల్, దే విల్ బికమ్ వైష్ణవస్ ఇఫ్ దే ఫాలో బుద్ధ ప్రాపర్లీ. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో బుద్ధుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. భగవంతుడి అవతారంలో బుద్ధుడు ఉండేటువంటి ఎబోర్డ్ నేను వినలేదు, నాకైతే భాగవతంలో ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు బుద్ధుడికి వేరే లోకం ఉంటుందని డిస్క్రిప్షన్. అయితే ఆయన భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం, అది మామూలు అవతారం కాదు, ఇది లీలా అవతారం. భగవంతుడు విష్ణుతత్వం వచ్చేటువంటి కొన్ని ఉంటాయి, జీవతత్వంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. బుద్ధుడు జీవతత్వం, విష్ణుతత్వం కాదు. ఎవరు వాళ్ళంటే ఎవరు వాళ్ళు, ఎవరెవరో ఏ ఏ పేర్లు పెట్టుకున్నా లేదు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు బ్రో, మనం పట్టించుకోక్కర్లే. మనకి అలా అయితే ఒక రకంగా చూస్తే ప్రభుపాదులు వారు ఏర్పాటు చేసినటువంటి ఇస్కాన్లో కూడా చాలా తేడాలు ఉంటాయి, కానీ కొన్ని తేడా లేని కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. ఏంటి, పొద్దున మంగళారతి జపము, 16 మాల జపము, భాగవతము, ఇవన్నీ కూడా తేడా లేనటువంటివి. ఇంకా లోతుగా సూక్ష్మంగా చూస్తే చాలా చాలా తేడాలు ఉండొచ్చు, అంతగా మనం గమనించక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఈ తేడాలను చూస్తే భ్రమితమైపోతుంది అన్నమాట బుద్ధి. ఎందుకనంటే ఇన్ని తేడాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఒక్క సంస్థలోనే ఒక్క ఆచార్యుని కింద ఇన్ని తేడాలు ఉన్నాయంటే మరి మానవ నైజం అదే. కాబట్టి వాళ్ళు కొంతమంది డివియేట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇస్కాన్లో కూడా ఉండొచ్చు. ఇస్కాన్ పేరు లేకపోయినా కూడా నా ఇస్కాన్లో ఉండొచ్చు, ఇస్కాన్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేయని కూడా చేయొచ్చు. కాబట్టి మనం వాటి గురించి ఎక్కువగా పెద్ద పట్టించుకోవచ్చు. మనకి ప్రభుపాదులు వారు ఇచ్చిన ఫిలాసఫీ, మీకు ప్రభుపాదులు వారు ఏమిచ్చారో తెలియాలంటే ఆయన పుస్తకాలు చదవండి, క్లియర్, అబ్సల్యూట్లీ క్లియర్. ప్లస్ ఆ ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి పుస్తకాలని యథాతథంగా ఆచరించే ఒక భక్తుడిని పట్టుకోండి, ఆయనకి శరణాగతి. దట్స్ ఆల్, యువర్ లైఫ్ ఈజ్ సక్సెస్. అది ఇస్కానవని పిస్కానవని ఏదైనా, ఇది ముఖ్యం. ప్రభుపాద ఒకసారి అన్నారు, ఇస్కాన్ పిస్కాన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ టీచింగ్స్. అసలు ఇస్కానే ఎందుకు ఏర్పడింది, ఈ టీచింగ్స్ని ప్రాపగేట్ చేయడానికే కదా ఇస్కాన్ ఏర్పడింది. ఒకవేళ ఈ టీచింగ్స్ని ప్రాపగేట్ చేయకుండా మనం ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉందా? లేదు కదా. ఈ సంస్థ ఏర్పాటు చేసిందే టీచింగ్స్ కోసం, అచింత్య భేదాభేద తత్వం బోధించడం కోసం. చైతన్య మహాప్రభు ప్రతిపాదించిన అచింత్య భేదాభేద తత్వం బోధించడం కోసం, హరినామ సంకీర్తన ప్రచారం చేయడం కోసం ఈ ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేశారు ప్రభుపాదం. ఇంకా తలకావేరి యాత్ర పోయినారు, ఓకే. మంచిదే, వైష్ణవ సేవ చేస్తే మాయవాద మలినం పోతుంది. అసలు మాయవాద మలినం పోవాలంటే ఒకే ఒకటి పద్ధతి, వైష్ణవుల సేవ ఒకటే పద్ధతి. సో వెరీ గుడ్. అయితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వైష్ణవ సేవ చేశారా ఏమిటో వాళ్ళు మనకే తెలియదు, ఎందుకంటే మనం వైష్ణవులు కాదు, ముందు మనం తెలుసుకోవాలి కదా. మనం వైష్ణవులు అయితే అప్పుడు వాళ్ళకి వైష్ణవ సేవ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకు మనకు చాలా మంది సేవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వైష్ణవ చేసే సేవ చేసే భాగ్యం కల్పించే విధంగా మనం వర్తించాలి, వైష్ణవులా వర్తించాలి. మంచిది, వెరీ గుడ్. ఎస్ నన్న, ఎస్. స్త్రీ ధర్మం భర్త సేవ చేయడం. స్త్రీ యొక్క అంటే ధర్మాలు, రెండు రకాల ధర్మాలు ఉంటాయి, ఒకటి శాశ్వత ధర్మం, ఇంకొకటి సామాజిక ధర్మం అని, ఈ రెండు ఉంటాయి. ఒక స్త్రీకి సామాజిక ధర్మం భర్తకు సేవ చేయడం, శాశ్వత ధర్మం కృష్ణుని స్మరించడం. కాబట్టి ఇందాక మనం అనుకున్నాం కదా, అర్జునుడి యొక్క సామాజిక ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. శాశ్వత ధర్మం ఏమిటి? భగవంతుని స్మరించడం. సో ఒక స్త్రీ యొక్క ధర్మం ఏమిటి? భగవంతుని స్మరిస్తూ భర్తకు సేవ చేయడం. అంటే ఆమె ఎంత భగవంతుడి యొక్క భజన ఎంత గొప్పగా చేస్తుందనడానికి నిదర్శనం ఏమిటంటే భర్తకు అంత చక్కగా సేవ చేస్తే. మనకు ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎలా చేయొచ్చు, ఇది ఎలా సాధ్యం? ఎవరైతే ఒక స్త్రీ తన వివాహానికి ముందు ఎవరైతే ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని చాలా చాలా గుర్తుంచుకొని వివాహమైన తర్వాత కూడా ఆ వ్యక్తిని స్మరించుకుంటూ ఆ వ్యక్తిని కలవాలని తపన పడుతున్నప్పుడు ఆ స్త్రీ, ఆమె చాలా జాగ్రత్తగా తన భర్తకి సేవ చేయాలి, ఎందుకంటే అనుమానం రాకుండా ఉండే విధంగా. అది శాస్త్రంలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్. అందులో తప్పును ఎత్తకడానికి వీలు లేదు. అలా వర్తించవచ్చా, అలా ఆలోచించవచ్చా? ఆ వ్యక్తి కృష్ణుడైతే అలా ఆలోచించవచ్చు. ఆ ప్రియుడెవరు? కృష్ణుడు. సో ఒక జీవికి ఆ ప్రియుడెవరు? కృష్ణుడు. మరి భర్త ఎవరు? విద్యుక్త ధర్మం. మనందరం కూడా అన్నో స్త్రీలం. మనకి నిజమైన ప్రియుడు కృష్ణుడు, మన భర్త ఎవరు? విద్యుక్త ధర్మం. కాబట్టి నువ్వు కృష్ణుని నిజంగా నువ్వు చాలా లవ్ చేస్తున్నావు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి? నీ విద్యుక్త ధర్మాన్ని ఇతరులు వేలెత్తి చూపే విధంగా కాకుండా, ఇతరులు వేలెత్తి చూపకుండా ఉండే విధంగా నువ్వు వర్తించాలి. రైట్. భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, భర్తను ఒప్పించాలి, ఒప్పించాల్సిందే, భర్తను ఒప్పించాల్సిందే. తన సేవాభావనతో భర్తలో మార్పు తీసుకురావాలి, అది స్త్రీ ధర్మం. అలా ఎంతోమంది చేశారు కూడా మన మన సాంప్రదాయంలో. చాలామంది నాకు తెలిసినటువంటి కొంతమంది మాతాజీస్ నాకు తెలుసు, వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇంకొక వీలు లేక వాళ్ళు నాండి ఒటిసిన్ చేసుకున్నారు. బట్ వాళ్ళు ఎంత చక్కగా భక్తి పాటించారనంటే ఫైనల్లీ వాళ్ళు డివోటీస్ అయిపోయారు. వీళ్ళు ఎంత అవి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, అవి డీల్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్త వ్యవహరించాలి. ఎందుకనంటే యాక్చువల్గా అది మహా అధర్మం. ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, నేను ఈ పాపాన్ని మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను, దయచేసి మీరు కావాలనుకుంటే బయట తినండి, మాత్రం నేను మాత్రం నేను చేయలేకపోతున్నాను ప్రాధాయపడితే హృదయం ఉన్నవాడు ఎవడు కూడానో కాదు. నాటకం చేస్తున్నట్టుగా నటిస్తే అది సాధ్యం కాకపోవచ్చు. బట్ హృదయపూర్వకంగా కృష్ణుడిని ప్లీజ్ చేయాలనే ఉద్దేశంతో, ఆచార్యుని ప్లీజ్ చేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా అడిగితే ఏ పాషండుడైనా కరిగిపోతాడు, డెఫినెట్గా, నో డౌట్ అబౌట్. లోన్ తీసుకునే బదులు బయట తీసుకోవడం బెటర్ కదా, కనీసం. రైట్, గుడ్. వాళ్ళ అయినా అవ్వకపోయినా ధర్మం ఇదే. ఏంటి, ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ఈ నియమాలని పాటించాలి, కృష్ణుని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో తన పాపకార్యం తనను చేయలేదు కాబట్టి అలా అని చెప్పి భర్త ఏమో ఇంకొకరితో పడుకుంటే పడుకుంటుందా? ఎగ్జాంపుల్, ఇప్పుడు అది కూడా భర్తకి అనువుగా ఉండడమే కదా, ఒప్పుకుంటుందా? ఇది ఎంత పాపమో ఇది కూడా అంతే పాపము, అది ఎంత పాపమో ఇది అంతే పాపము. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నీకు ఎంత ఫెయిత్ ఉంది ప్రిన్సిపల్ మీద అన్న ది టెస్ట్ అనమాట. యాక్చువల్లీ కొంతమంది స్త్రీలు అలా చేస్తారు కూడా, వెళ్ళి పడుకుంటే ఏదో భర్తకు నేను ఏదో సేవ చేస్తున్నాడు, బట్ వాళ్ళకి ఏదో ఉంటుంది మర్మం, డెఫినెట్గా ఉంటుంది. అందువల్ల ధర్మ ఇస్ ది హైయెస్ట్, హైయెస్ట్ ధర్మ ఇస్ టు ప్లీజ్ కృష్ణ, హైయెస్ట్ ధర్మ ఇస్ నాట్ టు ప్లీజ్ ది హస్బెండ్. అందుకే కృష్ణ ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నాడు. అంటే నీకు ఒకవేళ నీకు భార్య ధర్మం ఉన్నా భర్త ధర్మం ఉన్నా ఇవన్నీ కూడా నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెండో స్థానం తీసుకునేటువంటిది, మొదటి స్థానం ఎవరిది? కృష్ణుంటే. సర్వధర్మాన్ని పరిచర్చ. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ప్రాక్టికల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మాతాజీ అలాంటివి చేయలేకపోతే ఆమె చాలా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి ఒక ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని బ్రతిమాలుకుని ఇట్లా మీరు, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారంటే ఇంత పవిత్రత ఉన్నది, ఇంత వినమ్రత ఉంది, నా భార్య నేను ఎందుకు అంతగా హింసించాలి, కాబట్టి ఏదో తినాలనుకుంటే బయట తింటాను, లేదంటే మానే మానేస్తాను, నా మీద ఆమెకున్నంత ప్రేమకి నేను ఏమాత్రం మానేయలేనన్నా నేను ఆ స్థితికైనా రావచ్చు. ప్రేమకి ఎంత శక్తి ఉందంటే మనం ఊహించలేనంత శక్తి ఉంది ప్రేమ. సో నిజంగా ప్రేమించగలగడం చాలా గొప్ప లక్షణం. నిజంగా ప్రేమించగలగడం, అందరూ ప్రేమించలేరు. ద్వేషరహితమైనటువంటి వ్యక్తులు మాత్రమే ప్రేమించగలరు. ద్వేషం ఉండేవాడు ఎవడు ప్రేమించలేడు. అలాంటి ప్రేమ కేవలం నటన, ద్వేషపూరితమైన ప్రేమ ఒక నటన మాత్రమే. ద్వేషరహితమైనటువంటిదే ప్రేమ. సో భర్తను వదిలిపెట్టమనట్లేదు అని అంటున్నాను నేను. అందుకే అంటున్నాను, ఏమంటున్నానంటే సాధ్యమైనంత వరకు భర్తతో ఉంటూనే ఉండాలి. అయితే సపోజ్ భర్త ఆమెని రకరకాలైనటువంటి సాంఘికమైనటువంటి దురాచారాలకు అలవాటు చేసి ఆమెకు హింస పెడుతూ ఉంటే శాస్త్రమే ఉంటుంది, అలాంటి భర్తను వదిలిపెట్టి ఇంకెవరుంటారు అది ఆమెకి తండ్రిని ఉండాలి, లేకపోతే బిడ్డ యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి, లేదా ఒక గురువు ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఆశ్రమం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఆశ్రమం ఉంది కదా ఆల్రెడీ. అది శ్రీధర్మం కాదు. అది వాళ్ళు దొంగ పని చేస్తున్నారండి, నాన్ సెన్స్ చేస్తున్నారు అండి. అది అధర్మమే. ఒక స్త్రీకి రక్షణ ఎక్కడుంటుంది? తండ్రి దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, కుమారుని దగ్గర కానీ ఉంటుంది. ఆ మూడు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ముందు నీకు ఉన్నాయా లేదా. నువ్వు వాటిని మెస్అప్ చేసుకొని వచ్చి నాకేం లేదని అంటే ఎలా? నువ్వు శుభ్రంగా ఆ మూడు రిలేషన్షిప్స్ని తన్నుకొని వచ్చావు, నీకు తెక్కుండి తన్నుకొని వచ్చావు, నాకెవరు లేరని అంటావు, నాటకాలు చేస్తావు. నాన్ సెన్స్. ఫస్ట్ గో బ్యాక్ అండ్ ట్రై టు రెక్టిఫై దట్ రిలేషన్షిప్. ఏదో ఒకటి నీకు ఏడుస్తూనే ఉంటుంది డెఫినెట్గా. భగవంతుడి యొక్క కృప వల్ల ప్రతి స్త్రీకి ఏదో ఒక రిలేషన్షిప్ ఉండే ఉంటుంది, భర్తతోనో తండ్రితోనో లేకపోతే కొడుకుతోనో ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది ఏర్పడు, భగవంతుడి సృష్టి అలా ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లోనే అలా ఉంది, ఇంకా ఇండియాలో ఏంటి? రూపాల వారు అన్నారు, సన్యాసినులు అని అంటే ప్రాస్టిట్యూట్స్. దిస్ ఈజ్ ప్రభుపాద్ లాంగ్వేజ్, ఎనీవే డోంట్ కోట్, బట్ ఐ కెన్ షో యూ దట్ కోట్. ఇఫ్ ఎ సన్యాసి, ఒక ఒక స్త్రీని సన్యాసిని ఆశ్రమంగా, ఆశ్రమంలో గనక తీసుకున్నట్లయితే ఆమెని ఒక కుల్లట కింద పరిగణించి ఆమెని ఉపయోగిస్తారనమాట, వేరే వాళ్ళ మీద ఎరవేయటానికి ఉపయోగిస్తారు. అది యాక్చువల్గా జరుగుతున్నట్టు. సో ఇది ఆమోదయోగ్యమే కాదు. స్త్రీకి సన్యాసం ఆమోద, ఆమె పనికిరాదు దానికి. సన్యాసానికి క్షత్రియుడే పనికిరాడయ్యా. సన్యాసిని తీసుకోవడానికి ఎవడు పనికిరాడు? క్షత్రియుడే పనికిరాడు. కేవలం బ్రాహ్మణుడు మాత్రమే పనికి వస్తాడు, వేరేవాడెవడు పనికిరాడు. శూద్రుడు కానీ, వైశ్యుడు కానీ, క్షత్రియుడు కానీ సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. సింపుల్, వీళ్ళెవరూ సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. కేవలం బ్రాహ్మణుడు మాత్రం సన్యాసం తీసుకోవాలి. ఇక పాండవులు ఎక్కడ కూడా సన్యాసం తీసుకున్నట్టు అనిపించదు, అక్కడ రాసలేదు భాగవతంలో. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, రాజ్యం వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తపస్సు చేసుకుని వాళ్ళు భగవంతుడి ధామానికి చేరుకున్నారు, కానీ సన్యాసం వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళకే సన్యాసం లేకపోతే ఇంకా వీళ్ళకి సన్యాసం ఎక్కడ ఏడ్చింది? ఎవరికి? వీళ్ళకి. ఇదంతా ఒక మోసం. ప్రభు, ఏ సొసైటీ అయినా భగవంతుని మీద ప్రేమని పెంపొందించుకున్న సొసైటీ అయితే నాన్ సెన్స్ సొసైటీ. సింపుల్ సింపుల్ డెఫినేషన్. అది ఏ దానికి ఏం పేరు పెట్టుకున్నా, ఏ రాయితే ఏం తల బదులు కొట్టుకోవడానికి అన్నట్టు, అలా దానికి ఏ పేరైనా పెట్టుకు. ఎనీ సొసైటీ విచ్ డస్ నాట్ టీచ్ యూ హౌ టు డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ సింప్లీ అ నాన్ సెన్స్ సొసైటీ. ఏం చదవని, ఏం ఏడవని, ఫైనల్గా వాళ్ళు ఏడిపే, జీవితం అంతా వాళ్ళు ఏడిపే అంతే అని ఎవరంటారు? లేదే, వాళ్ళ ఆచారులే వివాహం చేసుకున్న వ్యక్తి తర్వాత సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆచారులు. మన అది శాస్త్రబద్ధంగా ఎక్కడా లేదు. అది శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కడు కూడాను
గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన తర్వాతే సన్యాసం స్వీకరించాలని ఎక్కడా రూల్ లేదు శాస్త్రంలో. వాళ్ళు మామూలుగా అది ఈ అది ఏంటంటే సేఫ్ అనే మార్గంలో చెప్తే చెప్పొచ్చేమో కానీ శాస్త్ర విధి అని మాత్రం చెప్పలేరు. ఒక రకంగా వాళ్ళు చెప్పింది కరెక్టే, ఎందుకంటే సేఫ్ అది, అది సేఫ్. ఇది కొద్దిగా డేంజర్, మధ్యలో ఏ భ్రమ వస్తుందో, ఏదో వెర్రి వస్తుందో, ఏ వెర్రి వస్తే అప్పుడు మళ్ళీ నువ్వు 50 ఏళ్ళు కాడు పెళ్లి చేసుకోవాలనుకుంటా, అప్పుడు నా ఘర్కా నా ఘాట్కా అయిపోద్ది అనమాట వాటి పరిస్థితి, ఇటు కాక అటు కాక అయిపోద్ది అనమాట. అందువల్ల ఏ ఒక్కరో తప్పితే బ్రహ్మచర్యం చాలా కష్టం పాటించడం, మనస వాచకర్మణ బ్రహ్మచర్యం పాటించడం కష్టం. కాబట్టి వాళ్ళు ఒక మెథడ్ని తీసుకుని వెళ్తున్నారు. బట్ ప్రభుపాదుల వారు వేరే విధంగా, ఆయన మెథడ్ చాలా గొప్ప మెథడ్. మనల్ని మనం ఎలా ఎంగేజ్ అవుతాం వాళ్ళు అలా ఎంగేజ్ అవ్వరు. వాళ్ళు జనరల్గా డిటీ వర్షిప్లో వాటిలో వీటిలో ఎంగేజ్ అవుతారు, మంత్రాలు చెప్పడం ఎంగేజ్ అవుతారు. బట్ మనల్ని ప్రభుపాదుల వారు ఫుల్ ఎంగేజ్ చేస్తారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ అని ప్రచారం అని వీటిలో ఎంగేజ్ చేస్తారు. కాబట్టి ఒక ఇదంతా ఒక ప్రాపర్ గైడెన్స్లో చేస్తే ఇవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఒక బ్రహ్మచారి కూడా సన్యాసి స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది, ప్రాపర్గా గైడ్ చేయబడేటువంటి బ్రహ్మచారి. రైట్. కాబట్టి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం గ్రాడ్యువల్ ప్రాసెస్లో వెళ్తున్నారు, తప్పులేదు. కామి కానివాడు మోక్ష కాని కాదు, అది ఎక్కడ శాస్త్రంలో లేదు, ఇది సొంత కవిత్వం అన్నమాట. కామాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ నాన్సెన్స్ అంతా. కామి కానివాడు మోక్షగామి గాడా, కామము లేనివాడే మోక్షగామి అవుతాడు, కామం ఉన్నవాడు ఎవడు కూడా మోక్షగామి కాలేడు. ఇదంతా నాన్సెన్స్. వాళ్ళు ఎంత వక్రీకరిస్తున్నారంటే, నేను శ్రీవైష్ణవులు గురించి అనట్లేదు, జనరల్ ప్రజానీకం. శ్రీవైష్ణవాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ప్యూర్గా ఉంటారు, వాళ్ళు సాధారణం అంత సాధ్యమైనంత వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. బట్ ఇప్పుడు అందులో కూడా డివియేషన్స్ వచ్చినాయి, చాలామంది డివియేట్ అవుతున్నారు. ఎక్కడ డివియేషన్ లేదు? మన అంటూ డివియేషన్ లేదా? బోల్డ్ అందు మన అంటూ డివియేషన్. సో ప్రతి కలియుగం అంటేనే డివియేషన్. సో ప్యూర్గా ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఆచార్యుల యొక్క కృప కావాలి. ఆచార్యులను చాలా 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 వారి యొక్క సూచనలని, వారి యొక్క పర్సనాలిటీని మనం చాలా హృదయానికి హత్తుకునే విధంగా మనం వాళ్ళని స్వీకరిస్తేనే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఆచార్యుల యొక్క సూచనని పరమావధిగా భావించాల్సింది. అందువల్ల చాలా సాంప్రదాయాలు ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోకపోవడం ఉపయోగం లేదు. మనకు ఆల్రెడీ నా కడుపు నిండిన తర్వాత ఎక్కడ ఎంత ఆకలేసి ఎంత ఎన్ని పదార్థాలు ఉన్నా నా మనసు అటువైపుకు వెళ్ళదు. ఎందుకు? నా కడుపు పూర్తిగా నిండిపోయింది కాబట్టి. ఆకలేసేవాడు చూడాలి కానీ పక్కకి ఇటు అటు ఇటు అటు కడుపు నిండినవాడు చూడక్కర్లే. సో నా వరకు మాత్రం నేను చెప్పగలను, ప్రభుపాల వారి మూమెంట్కి వచ్చిన తర్వాత నా కడుపు పూర్తిగా నిండిపోయింది. కాబట్టి నాకేమనిపించట్లేదు, ఇప్పుడు అనిపించట్లేదు. ఇందులోనే సర్వస్వం ఉన్నది. బ్రాహ్మణులనంటే నేను అంటుంది బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని కాదు, బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. శూద్రుడు కూడా ఉండొచ్చు, కానీ అతడు తమోదమో తపస్సౌచం క్షాంతిరాజవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచ అన్నట్టుగా ఈ లక్షణాలను పెంపొందించుకునడం ద్వారా, హరికృష్ణ మంత్ర జపం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా, భక్తుల సేవ ద్వారా ఈ యొక్క స్థాయికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏం తీసుకోవచ్చు? బ్రాహ్మణుడే కాదు, శూద్రుడే కాదు, మ్లేచ్చులు సన్యాసులు తీసుకోవాలి. ప్రభుపాదుల వారు ఎవరికి ఇచ్చారు సన్యాసాన్ని? యావనులకి, మేచ్చులకి, వీళ్ళందరికీ సన్యాసం ఇచ్చారే. అదే కదా, వీళ్ళందరూ బ్రాహ్మణులు ఇక్కడ ఉడిగిపోయారు. ఇక్కడ వాళ్ళని తీసుకొస్తే, వారి నుంచి వాళ్ళందరినీ తీసుకొస్తే వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త కొత్తలు ఆడిపోయారు వీళ్ళందరూ ఇక్కడ బ్రాహ్మణులందరూ. మీరు మ్లేచ్చులకి యావనులకి సన్యాసులు ఇస్తారా? వాళ్ళు బ్రాహ్మణులే కాలేరు, బ్రాహ్మణోత్తముడే సన్యాసి, అంత పెద్ద వాళ్ళకి అంటగట్టేస్తారా అని చెప్పి వాళ్ళు విపరీతంగా నిందించారు ప్రభుపాదుల వారిని. తర్వాత సర్దుకున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చూసి వీళ్ళు ప్యూర్గానే ఉన్నారు అని చెప్పి సర్దుకున్నారు. అందువల్ల శాస్త్రం ప్రకారం అయితే ఎప్పుడైనా బ్రాహ్మణత్వం అని అంటే వెంటనే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? ఇది జన్మత కాదు, గుణ కర్మ. క్షత్రియుడికి అంత డిటాచ్మెంట్ తీసుకునే శక్తి లేదనమాట క్షత్రియుడికి. కాబట్టి క్షత్రియుడు ఏం చేయాలి? సన్యాసం తీసుకునేంత స్థాయికి వెళ్లకుండా వీటి నుంచి బయటపడి, అంటే పాలిటిక్స్ నుంచి బయటపడి, ఫెసిలిటీస్ నుంచి, కింగ్లీ ఫెసిలిటీస్ నుంచి బయటపడి మెల్లగా ఒక సరళమైన జీవితం జీవించి భగవంతుడికి శరీరం అర్పించేసింది. ఇది క్షత్రియ ధర్మం. ఎందుకంటే కృష్ణుడే అంటున్నాడు కదా, మామి పార్థ వ్యపాశ్రుత్యా ఏపిష్యు పాపయోనయ స్త్రీయో వైశ్యస్తాశూద్రస్తేపియాంతి పరాంగతి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ? పరాంగతి. ఎవరెవరు? స్త్రీలే కాదు, పాపయోనయ, పాప పాపి యోనిలో పుట్టినటువంటి వారు కూడా. పాపి యోనులనంటే ఏంటి? మ్లేచ్చులు, యావనులు, కిరాట, హూనాంధ్ర, పులింద, పుల్కష, ఆబీర, శంభ, యవన, కసాదయ, ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణువే నమః. భగవంతుని యొక్క కృప కనుక ఎవరి మీద పడుతుందో, ప్రభ విష్ణు, ప్రభ అనంటే భగవంతుడి యొక్క కాంతిపుంజం, విష్ణు కాంతిపుంజం ఈ వీళ్ళ మీద ఎవరి మీద పడినా కూడా శుద్ధ్యంతి, వాళ్ళందరూ కూడా శుద్ధి చెంది భగవద్ధామానికి వెళ్తారు. కుక్క మాంసం తినేవాడే గురువు అయితే, షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురువు నశ్యాద్ వైష్ణవ స్వపచో గురువు. కుక్క మాంసం తినేవాడు గురువు అయితే లేనిది, ఇంకా స్త్రీలకు లిబరేషన్ అండి, ఈజీ. భగవంతుని కృప అపారమైంది, అపారమైంది, దాన్ని తెలుసుకోలేము మనం, ఎంత అపారమైందని తెలుసుకోలేము. ఓకే, టైమ్ అప్ ఫర్ మీ. థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాద్ కీ జై.